కొన్ని ఆదివారాల నుంచి మనం భగవంతుడు తాలూక 64 గుణాల గురించి చర్చిస్తున్నాం. సో గత ఆదివారం మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. కానీ దాని ముందు మనము చిన్న రీక్యాప్ ఇస్తూ పారాయణ చేద్దాం ఒక్కొక్క గుణము, దాని తర్వాత ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మొదలు పెడతాం. సో నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని మీరు అందరూ డిసైడ్ చేయండి. సురమ్యంగా అంటే భగవంతుడు చాలా అందంగా ఉంటారు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే భగవంతుడిలో ఉన్న 64 గుణాల గురించి చర్చిస్తున్నాం. ఎప్పుడైతే మనము భగవద్గీతలో అంటారు మన్మన భవ మద్భక్తు మధ్యాజీమా నమస్కృత, భగవంతుడు అంటారు ఈ 18 అధ్యాయ తాలూక సారాంశం 9వ అధ్యాయంలో ఉంది. ఈ 9 అధ్యాయం తాలూక సారాంశం 34వ శ్లోకంలో ఉంది. అండ్ ఆ 34వ శ్లోకంలో భగవంతుడు అంటారు, నువ్వు నన్ను పొందాలంటే దానికి ఒకటే, నా గురించి స్మరిస్తూ నా గురించి స్మరణం చేయి, నన్ను ఎల్లప్పుడూ తలుచుకో అని భగవంతుడు అంటారు. సో ఎవరికైనా మనం ఎల్లప్పుడూ తలుచుకోవాలంటే అతని గురించి ఎంతో కొంత అవగాహన ఉంటే కదా తలుచుకోగలుగుతాం. సో అందుగురించి గత కొన్ని ఆదివారాల నుంచి మనం 64 గుణాలు గురించి చర్చిస్తున్నాం, భగవంతుడిలో ఉన్న క్వాలిటీస్. సో ఎప్పుడైతే భగవంతుడి గురించి ఎక్కువగా నేర్చుకుందాము తెలుసుకుందాము అప్పుడే కదా అతన్ని మనం గుర్తు చేయగలుగుతాం. ఇప్పుడు మనకి భౌతిక ప్రపంచంలో కూడా ఎవరైనా సినిమా యాక్టర్స్ ఫ్యాన్స్ ఉంటే ఏం చేస్తారు, వాళ్ళ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలానే మనం కూడా భగవంతుడి గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. సో ఇక్కడ భక్తి రసామర్థ సింధు అనే ఒక పుస్తకంలో రూప గోస్వామి భగవంతుడి తాలూకు 64 గుణాల గురించి చర్చించారు. సో దీంట్లో మొట్టమొదటి గుణం సురమ్యంగా. సురమ్యంగా అంటే భగవంతుడు చాలా అందంగా ఉంటారు. ఆయన రూపం ఎంత అందంగా ఉంది అంటే ఆయనే ఆయన రూపం చూసి మోహితం అయిపోతున్నారన్నమాట. తర్వాత గుణము సర్వసల లక్షణయుక్త, అంటే ఆయన ఒక శరీరంలో మంగళమైన చిహ్నాలు ఉన్నాయి. ఈ భౌతిక ప్రపంచంలో కూడా మీరు ఎవరైనా జ్యోతిషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటారు, ముక్కు ఇలా ఉంటే షార్ట్ టెంపర్డ్, ఈ ఫోర్ హెడ్ ఇలా ఉంటే లక్ష్మీదేవి వస్తుంది. సో అలా కొన్ని లక్షణాలు ఉంటాయి మనిషిలో. ఆ ఒక శరీరం తాలూకా అంగ ఎలా డిజైన్ చేయబడింది దాంతో ఆ పర్సన్ తాలూకా స్వభావం, ఆ పర్సన్ గురించి మనం చెప్పగలుగుతాము. అలానే భగవంతుడిలో ఉన్న లక్షణాలు ఎంత మంగళమై ఉన్నాయంటే, గర్గముని ఎప్పుడైతే మొట్టమొదటిసారి భగవంతుడిని ఇలా చూసుకున్నారు యశోదమ్మతో ఒళ్ళు, అప్పుడే చెప్పేశారు తిన దేవాది దేవుడని. అసలు ఆయనకు అర్థమైపోయింది, ఎందుకంటే అన్ని మంగళమైన చిహ్నాలు భగవంతుడు ఒక శరీరం పైన ఉన్నాయి. తర్వాత గుణం వెళ్ళిపోదాము రుచిరా. రుచిరా అంటే భగవంతుడు అందంగా ఉంటారు, ఆయన శరీరం పైన మంగళమైన చిహ్నాలు ఉన్నాయి. ఇంకొక క్వాలిటీ ఏంటంటే ఆయన ఒక పర్సనాలిటీ మనకి ఆనందం ఇస్తుంది. ఈ ప్రపంచంలో చాలామంది అందంగా ఉండొచ్చు, కానీ కొందరు ఒక స్వభావము మనస్తత్వం ప్రవర్తన ఎలా ఉంటుందంటే, వాళ్ళ దగ్గర వెళ్తే కూర్చుంటేనే మనకు అశాంతిగా ఉంటుంది, ఒక బిహేవియర్ అలా ఉంటుంది. కానీ కొందరు పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర కూర్చున్నప్పటికీ మనకు చాలా ఆనందం అనుభవిస్తామన్నమాట. ఎలా అయితే సూర్య కూడా కాంతినిస్తుంది, చంద్రమ కూడా కాంతినిస్తుంది, కానీ సూర్య తాలూకా కాంతి మనకి వేడిని ఇస్తుంది, చంద్రమ తాలూకా కాంతి శీతలంగా ఉంటుంది, అది మనకి ఆనందాన్ని మరుస్తుంది. అలానే భగవంతుడు తాలూకా ఒక పర్సనాలిటీ కూడా చాలా ప్లీజింగ్గా రుచిరా అందరికీ ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట. తర్వాత గుణము తేజసన్విత. తేజసన్విత అంటే భగవంతుడు ఒక శరీరం నుంచి కాంతి వస్తుంది అన్నమాట, చాలా తేజస్సుగా ఉంటుంది. ఆయన ఒక ముఖారవిందం చూస్తే మనకి ఏ లైట్లు ట్యూబ్ లైట్లు ఏం అవసరం లేదు. భగవద్గీత 15th చాప్టర్లో భగవంతుడు ఏమంటారు, నా తద్భాసయతే సూర్యో నా శశాంకో న పావక, ఏమంటున్నారు, నా లోకంలో సూర్య అవసరం లేదు, చంద్రమ అవసరం లేదు, అగ్ని అవసరం లేదు, భగవంతుడు ఉంటేనే ఆయన ఒక రూపం నుంచే కాంతి బయటకు వస్తుందన్నమాట. ఇదొక గుణం అన్నమాట తేజసన్విత. భగవంతుడు ఒక రూపం నుంచి కాంతి బయటికి వస్తుంది, ఆయన ఒక ప్రకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. భగవంతుడు ముందు ఈ సూర్య చంద్ర ఎలా ఉన్నారంటే, పొద్దున 6 గంటలకి సూర్య ఉదయం అయిన తర్వాత మనం ఏదో చిన్న 40 వాట్స్ బల్బ్ వేస్తే అదేముంటుంది, దాని ఒక కాంతి మనకు అసలు కనిపించదు. అలానే భగవంతుడు ఎదురుగా ఈ సూర్య చంద్ర తరక కాంతి ఏమీ కాదన్నమాట. తర్వాత గుణానికి వెళ్ళిపోదాము. బలియాన్, బలియాన్ అంటే భగవంతుడు చాలా బలవంతుడుగా ఉంటాడన్నమాట. సో బలవంతుడుగా ఉండడం అంటే మాకు తెలుసు గోవర్ధన్ గిరి ఆయన ఎత్తారు కదా బలవంతుడుగా ఉన్నారు. అదే కాదు, మనకి మాయా నుంచి కాపాడే సామర్థ్యం భగవంతుడిలోనే ఉంది. ఈ మాయా అనేది చాలా బలవంతంగా ఉంది, మనని లాగుతుంది. ఈ భవసాగర్ మనకి ఎవరైనా తరించగలుగుతారంటే స్వామియే, ఎందుకంటే మాయాతో ఫైట్ చేసే సామర్థ్యం మనలో లేదు. మనం మాయాతో ఫైట్ చేసినప్పుడు కూడా మనం ఓడిపోతామన్నమాట. కానీ భగవంతుడు ఒక కృప ఉంటే, భగవంతుడిని మన శరణాగతి తీసుకుంటే ఆయన మనకి మాయా నుంచి కాపాడతారు. తర్వాత వయసన్విత, వయసన్విత అంటే భగవంతుడు తాను ఒక గుణం ఎలా ఉందంటే ఆయన ఎల్లప్పుడూ యువకుడుగానే కనిపిస్తాడన్నమాట. సో ఆయన ఎప్పుడు వృద్ధ వయసానికి చేరదు. సో మనం ఇప్పుడు కూడా ఆయన చూస్తే అలానే ఉంటారు, ఒక 100 సంవత్సరాల తర్వాత చూస్తే కూడా అలానే కనిపిస్తారు. ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీ అంతా దేని వెనక మ్యాడ్ అయిపోతున్నారంటే, అలాంటి ఏమైనా క్రీమ్ మనం బయట తీయగలితే, ఏ క్రీమ్ అయితే పెట్టిన తర్వాత ముడతలు రాదు, ఎల్లప్పుడు ఎవరైనా యువకులుగా యువతిగా కనిపిస్తారని ఆ ఒక క్రీము పరిశోధన చేయడానికి అది ఎంత డబ్బులు ఖర్చు పెట్టినారు, ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు. కానీ స్వామి ఎలా ఉంటారు, ఎల్లప్పుడు యువకుడుగానే కనిపిస్తారు. 16 సంవత్సరాల అబ్బాయి లాగే ఆయన కనిపిస్తారు. ఇది ఆయనలో ఉన్న ఒక గుణం అన్నమాట. తర్వాత వివిధ అద్భుత భాషావిత, అదేంటంటే భగవంతుడికి అన్ని భాషలు అర్థమవుతాయి. సంస్కృత్ ఉండొచ్చు, ఇంగ్లీష్ ఉండొచ్చు, హిందీ, తెలుగు, బెంగాలీ, ఏ భాష అయినా స్వామికి అర్థమవుతుంది అనమాట. ఆయన అదే కాదు, మనుషులు మాట్లాడే భాషయే కాదు, పశు పక్షులు మాట్లాడినా, జంతువులు మాట్లాడినా, ఈ జీవరాశులందరూ ఏ భాష మాట్లాడినా భగవంతుడికి అది అర్థమవుతుంది. పురుగులు మాట్లాడిన భాష కూడా. అండ్ చివరికి మన మనసులో ఏదైతే జరుగుతుంది, కొన్ని మనము మాటల్లో చెప్పలేకపోతాం, మన మనసులో ఉంటుంది, ఆ మన హృదయ భాష కూడా భగవంతుడు అర్థం చేసుకుంటారన్నమాట, మనం ఏమనుకుంటున్నాం మనసులో. తర్వాత సత్యవాక్య, సత్యవాక్య అంటే భగవంతుడిలో ఉన్న ఒక గుణం ఏంటంటే ఆయన ఎప్పుడు అబద్ధం మాట్లాడడు. ఇప్పుడు చైతన్య అనుకుంటారు అది ఎలా అవుతుంది మాతాజీ, మొత్తం కృష్ణలీలలో ఆ వెన్న దొంగలించిన తర్వాత నేను వెన్న దొంగలించలేదు దొంగలించలేదు అంటారు అని అనుకోవచ్చు, అప్పుడు సత్యవాక్య ఎలా అయ్యారు అయ్యనా. కానీ విషయం ఏంటంటే భగవంతుడు అబద్ధం చెప్పలేదు, ఆయన వెన్న దొంగలించలేదు. ఆయనకి గోపికలు ఆహ్వానించారు, గోపికలు ఎన్నో జన్మాల నుంచి భగవంతుని ప్రార్థిస్తున్నారు, వచ్చి మా సేవాన్ని స్వీకరించండి. ఈ గోపికలు ఎవరు అనుకుంటున్నారు, దండకారణ్యంలో ఋషులు మునిలు అందరూ తపస్సు చేసుకున్నారు. కొందరు భగవంతుడిని వాత్సల్య భావంలో పొందాలనుకున్నారు, కొందరు మాధురి భావంలో భగవంతుని పొందాలనుకున్నారు. సో వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసింది భగవంతుడు పూర్తి చేశారు. ఎప్పుడైతే యశోదామాత కృష్ణుడిని వెన్న పెడుతూ ఉంటే చాలాసారి గోపికలు అనుకోవారనమాట, మేం కష్టపడి చేసిన వెన్న కూడా కృష్ణుడు ఆరగిస్తే ఎంత బాగుంటుంది అని. ఊరికే వాళ్ళు ఆహ్వానించారని కృష్ణుడు వచ్చి స్వీకరించారు. సో భగవంతుడు ఎప్పుడు అబద్ధం మాట్లాడు. అండ్ ఏదైతే భగవంతుడు మాట్లాడతారో అదే వేదవాక్యం అయిపోతుంది. సో అందు గురించి భగవంతుడు తాలూకు ఒక గుణము సత్య వాక్య. తర్వాత గుణం తెలిపోదాము. ప్రియం వదా, ప్రియం వదా అంటే భగవంతుడు ఎప్పుడు తీయగా మాట్లాడతాడు, ఆయన మాటలు చాలా తీయగా ఉంటాయి, ఆయన మాట్లాడితే వినాలని అనిపిస్తుంది, ఆయన ఎవరికి నొప్పి కలిగించరనమాట, ఆయన మాటలు అలా ఉంటాయి అన్నమాట. తర్వాత గుణము బావాదుకా, బావాదుకా అంటే ఆయన చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారు. సో ఎక్కడో ఆగి లేదంటే ఆలోచించి లేదంటే ఏదో ఒకటి చూసుకొని అలా కాదు, ఆయన మాట్లాడడం మొదలుపెట్టారంటే ఏదో నదీ తాలూ ఒక ప్రవాహం ఎలా ఉంటుంది ఎలా గబగబా మాట్లాడేస్తారన్నమాట. అంత ఫ్లూయెంట్గా ఆయన మాట్లాడతారు, అంత ఆలోచించే అవసరం ఆయనకి లేదన్నమాట. తర్వాత సుపండిత, సుపండిత అంటే భగవంతుడు జ్ఞానంతో నిండి ఉన్నారు. అండ్ అన్ని రకాల జ్ఞానం గురించి, అన్ని ఫీల్డ్స్ ఆఫ్ నాలెడ్జ్ గురించి ఆయనకు ఐడియా ఉంది. అంటే ఇప్పుడు ఎవరైనా చూడండి, ఎంపీసీ తీసుకుంటారు లేదంటే బైపీసీ లేదంటే సిఈసీ, అన్నీ ఏమి తీసుకోలేరు కదా, ఏదైనా ఒక్క ఫీల్డ్ నాలెడ్జ్ మనం గెయిన్ చేయగలుగుతాం. ఎవరైనా కంప్యూటర్స్లో ఉంటే, ఎవరైనా కామర్స్ చూసుకుంటారు. కానీ భగవంతుడు ఏం చేస్తారు, సందీపని ముని తాలూకు ఆశ్రమంలో ఉన్నప్పుడు 64 రోజుల్లోనే 64 కళ ఆర్ట్ నేర్చుకున్నారు ఆయన. సో సుపండిత, మొత్తం జ్ఞానంతో ఆయన నిండి ఉన్నారన్నమాట. తర్వాత బుద్ధిమాన్. సో జ్ఞానంతో నిండి ఉన్నారు, బాగానే ఉంది, కానీ విజ్ఞానం కూడా ఉంది. సో ఆ జ్ఞానంని ఎలా వాడాలి, ఆ విజ్ఞానం కూడా ఉంది. చాలాసారి మనం ఈ భౌతిక ప్రపంచంలో చూస్తాము, చాలామంది ఉన్నారు వాళ్ళకి జ్ఞానం చాలా ఉంది కానీ కామన్ సెన్స్ ల్యాకింగ్. ఎప్పుడు ఏది చెయ్యాలి అర్థమవ్వదు, దాన్ని ఎలా ఆచరించాలి అది వాళ్ళకి అర్థమవ్వదు. సో భగవంతుడు అలా కాదు, ఆయన ప్రాక్టికల్గా ఆయనలో ఉన్న జ్ఞానాన్ని కరెక్ట్ అయిన సమయంలో ఆయన అది వాడతారన్నమాట. తర్వాత దానికి వెళ్ళిపోదాము. ప్రతిభావిత. ప్రతిభావిత అంటే రూపగోస్వామి అంటారు, హీజ్ ఎ జీనియస్. జీనియస్ అంటే ఆయనకి ఎవరు ఆర్గ్యుమెంట్స్తో ఓడించలేదు. ఏదైనా ఆయన అంటే దీనికి రిజువు ఏంటంటే, నందమహారాజు ఆయన ఓడించేశారు. ఆయన ఇంద్ర పూజ చేస్తూ ఉంటే ఆయన గోవర్ధన పూజ చేపించారు. అప్పటికి గోవర్ధన అంటే, ఈరోజు మనం భక్తులుగా మనకి తెలుసు గోవర్ధన్ అంటే భగవంతుడే, భగవంతుడు తాలూకు ఒక రూపం. కానీ ఆ రోజుల్లో తెలియదు కదా, ఊరికే కొండ అంతే. కానీ భగవంతుడు వాదించి ఒప్పించేస్తారనమాట. సో ఎవరికైనా ఆయన ఏదైనా ఒప్పించగలుగుతారు అని రూపగోస్వామి అంటున్నారనమాట. తర్వాత గుణము విదగ్ధ. విదగ్ధ అంటే ఆర్టిస్టిక్. ఆర్టిస్టిక్ అంటే ఆయన అన్నిట్లో ఎక్స్పర్టే. ఏదైనా టాటూ గీయాలంటే చక్కగా గీసేయగలుగుతారు, ఏదైనా రంగోలీ మొగ్గు పెట్టాలంటే చేసేయగలుగుతారు, ఏదైనా మేకప్ చేయాలంటే చేసేయగలుగుతారు. ఆయన వేసిన డ్రెస్ కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. మన రాధాదామోదర్ ఎలా ఉంటారు చూడడానికి, ఒకసారి తలపగ ఇటు పెడతారు, ఒకసారి అటు పెడతారు, ఒకసారి మోతీమాల ఇలా వేలాడుతూ ఉంటుంది, ఎంత అందంగా కనిపిస్తారని ఆయనకి ఆయనే డెకరేట్ ఇలా చేపిస్తారు పూజారి చేత అనమాట. సో భగవంతుడు చాలా చాలా ఆర్టిస్టిక్గా ఉంటారనమాట. తర్వాత గుణము చతురా. చతుర అంటే స్వామి మల్టీ టాస్కింగ్ చేయగలుగుతారు. మల్టీ టాస్కింగ్ చేయడం అంటే ఒకేసారి ఎన్నెన్నో పనులు చేసేస్తారు. ఇటు రాక్షసులతో ఫైటింగ్ చేస్తున్నారు, ఇటు ఆయన కళ్ళుతో గోపికల వైపు చూస్తున్నారు, ఇటు ఆయన ఏదో రాధారాణి కోసం పాటలు పాడుతున్నారు, ఇటు ఏదో మనసులో యశోదామాత గురించి ఆలోచిస్తున్నారు. సో అన్ని రకాలుగా ఒకేసారి ఆయన చేయగలుగుతారనమాట. దానికంటారు చతుర, మల్టీ టాస్కింగ్ ఆయన చేయగలుగుతారన్నమాట. తర్వాత గుణము భక్త సుహృత. భక్త సుహృత అంటే ఆయన భక్తుల తాలూకా శ్రేయో అభిలాష, వెల్ విషర్. ఆయన ఎల్లప్పుడూ భక్తుల గురించినే ఆలోచిస్తూ ఉంటారు. నేను నా భక్తుల్ని ఎలా సాయం చేయాలి, వాళ్ళకి సేవాని ఎలా అందించగలాలని అదే ఆలోచనలో స్వామి ఉంటారు. ఇప్పుడు మనం ఈ రోజు గుణం గురించి చర్చిస్తాము. ఇప్పటి వరకు మనం ఇదంతా ముందు క్లాసెస్లో డిస్కస్ చేశాము. శరణాగత పాలక. శరణాగత పాలక అంటే ప్రొటెక్టర్ ఆఫ్ సరెండర్డ్ సోల్స్. అంటే ఎవరైతే భగవంతుడి తాలూకా శరణాగతి తీసుకుంటారో అలాంటి వాళ్ళని ఆయన కాపాడతారు. ఇది భగవంతుడి తాలూకా ఒక గుణం. సో ఆ గుణం అంటే ఏంటి, మనలో ఉన్న ఒక క్వాలిటీ. సో ఆ క్వాలిటీ నుంచి మనం బయటికి రాలేము. మనలో ఉన్న ఒక హ్యాబిట్ అనుకోండి, లైక్ మనకు ఒక అలవాటు ఉందనుకోండి, మనం ఎంత ప్రయత్నించినా అలవాటు నుంచి మనం బయటికి రాలేము. అలానే ఈ గుణాలు కూడా ఎలా ఉన్నాయంటే భగవంతుడి తాలూకా అలవాటులు. ఎవరైనా ఆయన శరణాగతి తీసుకున్నారంటే కాపాడాలి అంతే. అదప్పుడు విభీషణ ఉండొచ్చు, అదప్పుడు రావణైనా ఉండొచ్చు, శరణాగతి తీసుకున్నారంటే ఆయన కాపాడతారు. చరిత్రంలో మనం చూసాము, ఎవరైతే భక్తులు భగవంతుడి తాలూకా శరణాగతి తీసుకున్నారో భగవంతుడు వాళ్ళని వెంటనే కాపాడారు. ఎవరైనా కొన్ని పేర్లు చెప్పగలుగుతారా? ప్రహ్లాద్. ఎస్, ప్రహ్లాద్ మహారాజ్. ప్రహ్లాద్ మహారాజ్కి ఎన్నిసార్లు కాపాడారు, ఏనుగులు కింద పంపించేశాడు. ప్రహ్లాద తాలూకా నాన్నగారు హిరణ్యకశిపు ప్రహ్లాద్ని చంపడానికి ఏనుగుల్లో దోసేశారు, ఒక పాములతో నిండి ఉన్న గదిలో దోసేశారు, అగ్గి మీద పెట్టేశారు, సముద్రంలో ములిగేశారు, కొండ నుంచి పుష్ చేసేసారు, దోసేశారు. కానీ ప్రతిసారి భగవంతుడు కాపాడారు. ధ్రువ మహారాజ్, ఆయన 6 నెలల మధువన్లో తపస్సు చేసినప్పుడు ఎక్కడ ఎవరున్నారు ఆయనకి కాపాడడానికి? స్వామియే ధ్రువ మహారాజ్ని కాపాడారు. ధ్రువ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్, సుధామా. సుధామాని కూడా స్వామి కాపాడారు. ఎలా కాపాడారు? తను చాలా నిరుపేదుడు, సో తన్ని ధనం ఇచ్చేసి తన జీవితాన్ని, తన ఒక శరీరాన్ని కాపాడారు. అలానే ద్రౌపది, ద్రౌపది భగవంతుడిని రక్ష కోసం అడిగినప్పుడు వెంటనే భగవంతుడు చీరలు ఇచ్చేసి ద్రౌపది ఒక పరువుని కాపాడారు. సో మనం ఇలా చరిత్రంలో చూస్తాము, ఎవరైతే స్వామి తాలూకా శరణాగతి తీసుకుంటారో వాళ్ళని భగవంతుడు కాపాడతారు. మనందరూ మీరాబాయి ఒక కథ విన్నాము. మీరాబాయిది ఏమైంది? మీరాబాయి ఇలా తన భర్తని వదిలేసి తన కుటుంబంలో ఉండకుండా అలా వీధుల్లో భగవన్ భజన చేస్తూ ఉంటే వీళ్ళందరూ కోపపడి, నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు కనుక ఇప్పుడు నీకు మేము విషం ఇస్తాము, రాజదండం అన్నమాట. సో ఆవిడని పిలిచేసి విషం ఇస్తూ ఉంటే ఆవిడ హ్యాపీగా విషం సరే ఇవ్వండి అని తాగడానికి రెడీ అయిపోయింది అన్నమాట. సో అలాంటప్పుడు ఆ దాసీలు వీళ్ళందరూ అడుగుతున్నారనమాట, నీకు భయం వేయట్లేదా, నువ్వు అలా ఏంటి విషం తాగేస్తున్నావు అంటే మీరాబాయి ఒకటే అనిందనమాట, యాక్చువల్గా విషం నేను కాదు, మీరందరూ ప్రతిరోజు తాగుతున్నారు. సో మీరు ఆశ్చర్యపోయారు, మేమేం విషం తాగుతున్నాము? సో మీరాబాయి అంటున్నారు, ఎవరైతే ఈ మానవ జీవితం పొందిన తర్వాత కూడా భగవంతుణ్ణి భగవంతుణ్ణి పూజించట్లేదు, భగవంతుణ్ణి తలుచుకోవట్లేదు, వాళ్ళే విషం తాగుతున్నారు. నరోత్తమ దాస్ ఠాకూర్ భజనలో ఏం చెప్పారు? మనుష జనమ పయ్యా రాధాకృష్ణ నా భజియా, జానియా సునియా విష ఖాయిను, జానియా సునియా విష ఖాయిను. ఎవరైతే మానవ జీవితం పొందిన తర్వాత కూడా భగవంతుణ్ణి పూజించట్లేదు, తలుచుకోవట్లేదు, వాళ్ళు జానియా సునియా, జానియా సునియా అంటే బెంగాలీలో మీకు ఎవరైనా చెప్పారనుకోండి, వాసుదేవ ప్రభు ఇది విషం అండి తాగొద్దని, అవునా విషమా, ఆహా అచ్చా, అంటే జానియా సునియా మీరు వినారు, తెలుసుకున్నారు కానీ తాగేస్తున్నారు. సో నరోత్తమ దాస్ ఠాకూర్ అంటారు ఇదే మన పరిస్థితి. మనకు అన్నీ తెలుసు, భారతదేశంలో ఎన్నో ప్రవచనాలకు వెళ్తాము, ఎంతో మంది దగ్గర వింటాము, సో మనకి బాగా అవగాహన ఉంది, జానియా సునియా విషఖాయ. సో మీరాబాయి అంటున్నారు రోజు ఇదే పని కదా, మీరందరూ విషం తాగుతున్నారు, ఇదేం గొప్ప విషయం, ఈ విషం తాగితే ఏమవుతుంది, ఊరికే శరీరాన్ని వదిలేస్తాను, కానీ ఏదో నేను భగవంతుడి తాలూకు భక్తి అప్పుడు కూడా కంటిన్యూ చేస్తాను, కానీ మీరందరూ ఈ శరీరం ఉంచినప్పుడు కూడా భగవంతుని తలుచుకోవట్లేదు, మీరే తాగుతున్న రోజు విషం అంటారనమాట. సో అప్పుడు మీరాబాయికి విషం ఇచ్చినప్పుడు ఎవరు కాపాడతారు? స్వామి కాపాడతారు, ఎవరైతే భగవంతుడు శరణ. కానీ ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంది, ఎవరైతే భగవంతుడి తాలూకా శరణాగతి పూర్తిగా తీసుకున్నారు, ఆ వర్డ్ మనం మిస్ అవ్వకూడదు, పూర్తిగా అనన్య భావంతో తీసుకున్నారు వాళ్ళని స్వామి కాపాడతారు. భగవద్గీత 9th chapter 22nd శ్లోకాలో ఏమంటారు? అనన్యశ్చింతయంతో మా జే జనా పరిపాసతే తేషాం నిత్యవైతానాం యోగక్షేమ్యం వహామ్యహం. అనన్య భావంతో ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళ దగ్గర ఏముంది దాన్ని కాపాడుతూ, వాళ్ళ దగ్గర ఏమి లేదు దాన్ని నేను ఇస్తాను. సో అనన్య భావం, ఓన్లీ హిమ్. కానీ మన దగ్గర ఏముంటాయి? ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. స్వామి కాపాడితే బాగానే ఉంది, కాపాడకపోతే నో ప్రాబ్లం, ఎల్ఐసి ఉంది, ఎఫ్డి ఉంది, కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎప్పుడు మనకి ప్లాన్ బి ప్లాన్ సి రెడీగా ఉంటుంది. మీరాబాయి ఇక్కడ ప్లాన్ ఏ ప్లాన్ బి ఏం పెట్టలేదు, అలా విషం ఇస్తే తాగేసిందంటే కాపాడకపోతే ఆ ఆలోచన కూడా రాలేదు. అనన్య భావంతో భగవంతుణ్ణి ప్రేమించింది. మనకెప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇది చేయాలా అది చేయాలా, మీరాబాయి చాలా సింపుల్గా చెప్పింది. మీకు ఎప్పుడైనా అలాంటి కన్ఫ్యూజన్ వస్తే ఒకటి అర్థం చేసుకోండి, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఇంపార్టెంట్ కాదు, భగవంతుడికి మనం ఏం సంతోషపరచగలుగుతామో అలాంటి యాక్టివిటీస్ని ఎంచుకోవాలి. మీరాబాయి ఒక చక్కని భజన పాడింది, వాళ్ళ హస్బెండ్ అడుగుతున్నారనమాట, నీకు ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది, నువ్వు ఎవరిని పట్టించకూడదు, ఎలా స్వామిని ఇలా పూజించగలుగుతున్నావు అంటే ఆవిడ ఒకటే అంటుంది, రాజా రూఠే నగరి రాఖే హరి రూఠే కహాం జావుం జీ. రాజా రూఠే, ఒకవేళ రాజా ఒక రాజ్యం తాలూకా రాజా నా మీద కోపం అయిపోయారు అనుకోండి, పర్వాలేదు వేరే రాజ్యంలో వెళ్ళి ఉంటాను, హరి రూఠే కహాం జావుం జీ. ఒకవేళ భగవంతుడే నా మీద కోపం అయిపోయారు అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే భగవంతుడు ఒక రాజ్యంకి చెందిన ఆయన కాదు, ఆయన ఈ మొత్తం ప్రపంచానికి ఆయనే అధిపతి. ఒకవేళ ఆయనే నా మీద అలిగారనుకోండి, ఇంకెక్కడ వెళ్ళి దాక్కుంటాను?
సో అప్పుడు ఆయన హస్బెండ్ అంటుంది అనమాట,
అందు గురించి, ఓ రాణాజీ నేను ఎప్పుడు గోవింద నామం మర్చిపోను, ఈ ప్రపంచం వాళ్ళు ఏమంటారో ఏంటో నాకు సంబంధం లేదు. మన ప్రాబ్లం ఏంటంటే మనకి ఎల్లప్పుడూ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏమంటారు మనకు అదే ఇంపార్టెంట్. సబ్సే బడా రోగ్ క్యా కహెంగే లోగ్ అంటే ఆ జనాలు ఏమంటారు నాకు అదే ఇంపార్టెంట్. కానీ మీరాబాయి చాలా చక్కగా చెప్తుంది, వాళ్ళు ఏమంటారు మనకు సంబంధం లేదు, స్వామి అలుగుతే అది ప్రాబ్లం. మీరాబాయి భజనలో అంటారు, స్వామి నువ్వు నా మీద అలగకూడదు, ఎందుకంటే నువ్వు ఒకవేళ నా మీద అలిగినా కూడా నేను మాత్రం నిన్ను వదలను. చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో అంటారు కదా, ఆశ్లిష్య వా పాదరథం వినాస్తు మా మదర్శనం మర్మహతం కరోతు వా యథా తథా విధాతి లంపతు మత్ప్రాణ నాథాసు సయేవ నా పర. నువ్వు నన్ను తోసేసినా పర్వాలేదు, నువ్వు నాకు ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, నేను మాత్రం నిన్ను వదలను. అలానే మీరాబాయి కూడా అంటారు, జో తుమ్ తోడో కియా మై నహీ తోడూ, నువ్వు నన్ను వదిలేసినా కూడా నేను మాత్రం నిన్ను వదలను. ఆ తర్వాత అంటుంది, తోసే సంగ తోడ కృష్ణ కోన సంగ చోడు. ఒకవేళ నిన్ను వదిలేసాను అనుకో ఇంకెవరితో పెట్టమంటావు, నాకెవరు లేరు ఈ ప్రపంచంలో. జో తుమ్ తోడో కియా మై నహీ తోడూ, నేను మాత్రం ఎట్టు పరిస్థితిలో నిన్ను వదలను అని మీరాబాయి అంటారన్నమాట. సో మనం ఎప్పుడైతే అనన్య భావంతో భగవంతుడి తాలూక శరణాగతి తీసుకుంటామో తప్పకుండా ఆయన కాపాడతారు. కానీ మనకి ఆ నమ్మకం లేదు. నేను చాలాసారి ఈ కథ చెప్తూ ఉంటాను, ఎలా ఒక అతను కొండ నుంచి కిందకి దిగుతున్నాడు, దిగుతూ దిగుతూ కాలు జారింది, కాలు జారిందని పడిపోతున్నాడు స్పీడ్ కానీ. పడిపోతూ ఉంటే కూడా చేతులు ఇటు అటు కొడుతున్నాడు అనమాట, ఏం చేయాలి, ఇదే దేన్ని పట్టుకోవాలి. మొత్తం మీద ఒక కొమ్మ పట్టుకుంటాడు అనమాట, చెట్టు ఇలా ఉంటాయి కదా కొండ మీద, చెట్టు దాని ఒక కొమ్మ పట్టుకుంటాడు అనమాట. ఆయన ఆ కొమ్మని పట్టుకుంటూ అలా వేలాడుతున్నాడు అనమాట. ఆ నిమిషం భగవంతుని ప్రార్థిస్తారు, స్వామి నన్ను కాపాడు అని. ఎంత భావంతో భగవంతుణ్ణి పిలుస్తారంటే వెంటనే స్వామి ప్రత్యక్షమవుతారు, అంటే నీకు కాపాడుతాను నేను వచ్చాను, ఏం భయపడవద్దు, అయితే కాపాడండి స్వామి అంటే ఏం లేదు నువ్వు ఆ కొమ్మని వదిలే అంటారు. సో తను అనుకుంటాడు అనమాట, ఇతను డూప్లికేట్ భగవానా ఏంటి, కొమ్మనే పట్టుకున్నాననే కదా ఉన్నాను, ఆ కొమ్మనే వదిలేయమంటే కింద పడిపోతాను. వినలేదు, భగవంతుడు చెప్పినా వినలేదు, ఆ కొమ్మని గట్టిగా పట్టుకునే ఉన్నాడు, రాత్రంతా పట్టుకుని ఉన్నాడు. పొద్దున అయ్యింది, పొద్దున అయ్యేసరికి అన్నీ కరెక్ట్గా కనిపిస్తున్నాయి, అంధకారం లేదు, సూర్య ఉదయం అయ్యింది. అప్పుడు ఏం చూశాడంటే భూమి నుంచి ఒక్క అడుగు పైనే వేలాడుతున్నాడు. ఆ కొమ్మని వదిలేసి ఉంటే చక్కగా ఇంటికి వెళ్ళిపోయేవాడు. కానీ భగవంతుని మీద నమ్మకం లేదు, నన్ను ఎందుకు అది వదిలేయమన్నారు, అదే కదా నన్ను కాపాడుతుంది. మనది కూడా అదే ప్రాబ్లం, మనం అనుకుంటాం ఇదే కదా నాకు కాపాడుతుంది, అదే కదా నాకు కాపాడుతుంది. భగవంతుని పట్ల నమ్మకం లేదు. రఘునందన్ ఠాకూర్ అనే ఒక చిన్న అబ్బాయిది ఒక మంచి కథ ఉంది. ఎలా, తన ఫాదర్ చాలా గొప్ప భక్తుడు. సో ప్రతిరోజు నైవేద్యం పెట్టడము, స్వామికి నైవేద్యం పెట్టి ప్రసాదం పంచడము. ఒకరోజు తనకి ఏదో పని వచ్చి వేరే ఊరికి వెళ్ళవలసి పని వచ్చిందనమాట. సో తన అబ్బాయి చెప్పి వెళ్ళారనమాట, నువ్వు స్వామిని నైవేద్యం పెట్టే తినాలి బాబు జాగ్రత్త అన్నాడు. సరే అన్నాడు. నాన్నగారు వెళ్ళిపోయాడు, తిను చక్కగా లడ్డూలు అన్నీ పెట్టాడనమాట. కానీ తన చిన్న అబ్బాయి, తనకి తెలియదు అంటే భావగ్రాహి జనార్దన్, భగవంతుడు భావాన్ని తీసుకుంటారు కానీ ఫిజికల్గా అది తినరు తెలియదు. తను వేచి చూస్తున్నాడు, స్వామి ఏంటి ఇంకా రాలేదు, వేడివేడిగా ఉన్నాయి తినేస్తే బాగుంది కన్నా, కానీ రావట్లేదు రావట్లేదు. మొత్తం మీద తనకు ఆకలి వేసేస్తుంది, ఇంకా స్వామి తినట్లేదు నాకు ఆకలి వేస్తుంది ఏం చెయ్యాలి. మొత్తం గంటలు గంటలు వెయిట్ చేసిన తర్వాత ఆయన స్వామితో అంటాడనమాట, అక్కడ ఒక చాకు ఉందనమాట, సో ఆ చాకు తీసుకొని నువ్వు వస్తావా లేదా, లేదంటే నేను నా తలని నరికేస్తాను. సో తను ఒక భావం చూసి వెంటనే స్వామి ప్రత్యక్షం అయ్యి, అయ్యో నువ్వు ఇలా ఏం చెయ్యొద్దు, నేను తింటానులే ఏం పర్వాలేదని స్వామి కూర్చొని తనతో పాటు తింటారనమాట. సో మొత్తం అంతా తినేస్తారు, ప్లేట్ ఖాళీ అయిపోతుంది. ఇంటికి వెళ్ళి అమ్మతో చెప్తాడనమాట, స్వామి ఈరోజు అన్నీ తినేశారని. వాళ్ళ మదర్ అంటారనమాట, అబద్ధం మాట్లాడుతున్నావా, నువ్వు అంతా తినేసావా, ఫ్రెండ్స్కి పనిచేసావా, లేదమ్మా నిజంగా స్వామి వచ్చి తినారంటే వీళ్ళు నమ్మలేకపోయారు. మరుసటి రోజు వాళ్ళ నాన్నగారితో వాళ్ళ మదర్ చెప్తుందనమాట, ఇతను అబద్ధం చెప్పడం కూడా నేర్చుకున్నాడు, స్వామి అన్ని తినేశారని చెప్తున్నాడనమాట. సో వాళ్ళ నాన్నగారు చెప్పారు, అవునా నిజమైతే నువ్వు నాకు చూపించు ఈరోజు మనం చూద్దామని. సో అప్పుడు ఆ నాన్నగారు ఏం చేశారంటే కర్టెన్ వెనక నుంచి చూస్తున్నారు, ఈ రఘునందన్ వెళ్ళాడు ప్లేట్లో లడ్డూలు పట్టుకొని అక్కడికి వెళ్ళి ప్లేట్ పెట్టాడు అనమాట. రండి స్వామి మీరు తీసుకోండి అని. భగవంతుడు రావట్లేదు, ఇతను మళ్ళీ కాపు పడుతున్నారు, మీరు వస్తారా లేదా, మీరు వచ్చి తీసుకోండి స్వీకరించండి, అందరు నన్ను అబద్ధం చెప్తున్నానని నాకు బ్లేమ్ చేస్తున్నారు. సో అప్పుడు స్వామి వచ్చి లడ్డూని తీసుకొని తింటారనమాట. సో ఎప్పుడైతే ఆయన తింటున్నారో ఆ నిమిషము రఘునందన్ ఠాకూర్ తాలూకు నాన్నగారు కర్టన్ ఓపెన్ చేసి లోపలికి వస్తారు, అంటే స్వామి నిజంగా మీరు తింటున్నారని. సో అందుగురించి ఆయన సగం తినేసి ఇలా చేతిలో వదిలేస్తారనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన కథ మీకు రుజువు కావాలంటే ఇప్పుడు కూడా ఈ గుడి బెంగాల్లో ఉంది, శ్రీఖండ అని ఒక ప్రదేశంలో. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే స్వామి ఒక విగ్రహం ఇలా ఉంది, ఆ సగం తినిన హాఫ్ లడ్డు ఇలా పట్టుకొని ఉన్నారనమాట స్వామి. సో ఇక్కడ ఏమైంది, పూర్తిగా ఫేత్ పెట్టుకుంటే, పూర్తిగా శ్రద్ధ పెట్టుకుంటే స్వామి వస్తారు. సో రేపు మనము ట్రై చేద్దామా కత్తి పట్టుకొని, మీరు వస్తారా? సి ప్రాబ్లం ఏంటంటే మనం ఇలా కత్తి పట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే పక్కన సెల్ ఫోన్ పెట్టుకుంటాం, ఒకవేళ రావకపోతే 100 అంబులెన్స్ రెడీగా ఉంది, కేర్ హాస్పిటల్ నంబర్, 7 Hills హాస్పిటల్ నంబర్, అంటే రావకపోతే మనకి ఎప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి రెడీగా ఉంటాం. ఇది కాదంటే అది, అది కాదంటే మనకి ఏ ప్లాన్ లేదనుకోండి తప్పకుండా ఆయన వస్తారు. డిస్క్లైమర్ అండి, దయచేసి ఎవరైనా ఇలా ట్రై చేయొద్దు. మాదాజీ ఇలా చెప్పారండి ప్రవచనం, మేము ఇలా ట్రై చేశామని. మనం ఆ లెవెల్లో ఉండాలి, మన శ్రద్ధ ఆ లెవెల్లో ఉండాలి, అప్పుడు తప్పకుండా స్వామి వస్తారన్నమాట. ఎందుకంటే ఇది ఆయన తాలూకు ఒక గుణం. ఆయన అంటున్నారు, అనన్య చింత ఎంతో మాం, అనన్య భావంతో నాన్ను పూజిస్తే నేను తప్పకుండా వచ్చి కాపాడతాను. జగన్నాథ్ పూరిలో ఒక అతను ఉండేవాడు, తనకు అందరూ గీతా పండా గీతా పండా అనేవారు. ఎందుకంటే తను ఎల్లప్పుడూ ఎప్పుడు చూసినా గీతా చదువుతూ ఉండిపోతాడనమాట. ఒకసారి జగన్నాథ్ పూరిలో చాలా ఎక్కువ వర్షం పడింది. సో ఇప్పుడు ఈ పండ తాలూకు పని ఏంటంటే భిక్షాకి వెళ్తాడనమాట. సో వర్షం ఎక్కువగా పడడం వల్ల కొన్ని రోజుల పాటు అనమాట కంటిన్యూస్గా ఆగుకుంటా తను భిక్షాకి వెళ్ళలేకపోతున్నాడు. తను ఇంట్లో కూర్చొని పారాయణ చేసుకుంటున్నాడు గీతా శ్లోకాలు. సో వాళ్ళ భార్య వచ్చి కోపంతో, మీరు ఎల్లప్పుడు ఇది పారాయణ చేస్తారు, అనన్య చింత ఎంతో మాం జేజన పరిభాషతే, మనం 4 రోజుల నుంచి ఆకలిగా ఉన్నాము, మీ స్వామి రాలేదు, స్వామి అంటున్నారు కదా కాపాడతారని, ఎక్కడ మీ స్వామి వచ్చారు అని ఆవిడకి కోపం వచ్చి ఓ పెన్ తీసుకొని దాని మీద గీతలు గీసేస్తుంది అనమాట. ఈ శ్లోక వేస్ట్ అనమాట, స్వామి మనల్ని ఏమీ మనని కాపాడట్లేదు, మనకేమీ ఇవ్వట్లేదు. ఆ రోజు రాత్రి అందరు పడుకున్నప్పుడు కృష్ణ బలరాం వస్తారు, వచ్చి తలుపు కొడతారు, అండ్ వంట కోసం కావాల్సిన సామాగ్రీలు అన్నీ తెస్తారనమాట. సో ఈ గీతా పండ తాలూకు భార్య లేచి తలుపు తీస్తుందనమాట, మీరెవరు, మీకేం కావాలి? ఏం లేదు, మీ భర్త తాలూకు శిష్యులు చాలా రోజుల నుంచి ఆయన రాలేదు భిక్ష, కానీ మేమే వచ్చాము ఇవ్వడానికని అన్ని సామాన్లు ఇస్తారనమాట. సో అప్పుడు ఆవిడ అంటుంది, మీరు ఇన్ని సామాన్లు ఇచ్చారు కదా, కొంతసేపు ఆగితే నేను మీకు వేడివేడిగా వంట చేసి ఇస్తాను. సో వాళ్ళు అంటారు, మాకు తినాలని ఉంది. సో ఒక నల్లైన అబ్బాయి తెల్లగా కృష్ణ బలరాం, మాకు తినాలని ఉంది కానీ మా నాలుక మీద ఎవరో గీతలు గీస్తారు, అందుకోసం నేను తినలేకపోతున్నాను. శివుడికి అర్థమవ్వలేదనమాట, సరే అని చెప్పేస్తుంది. వీళ్ళు వెళ్ళిపోతారు. సో మరుసటి రోజు ఎప్పుడైతే అన్ని సామాగ్రులతోని వంట తయారు చేసి వాళ్ళ భర్తకు పెడితే, వాళ్ళ భర్త అంటారు మీద ఎవరు నా శిష్యుడు, ఎవరు వచ్చి నీకు ఇచ్చారు, ఎవరో ఒక నల్లగా ఉన్న అబ్బాయి, ఒక తెల్లగా ఉన్న అబ్బాయి, కానీ ఏమి తినలేకపోయారు పాపం, వాళ్ళ నాలుక మీద ఎవరో గీతలు గీస్తారు. అప్పుడు వెంటనే ఇద్దరికి ఒకేసారి అర్థమవుతుంది అనమాట, ఓహో అంటే గీత మీద గీతలు గీసాం కదా ఆ శ్లోకంకి, స్వామి పలికిన గీత కదా. సో అప్పుడు వెంటనే ఇద్దరు పరిగెత్తారు జగన్నాథ్ టెంపుల్ లోపల. నేను అక్కడ చూస్తే జగన్నాథ్ తాలూకు ముఖారవిందం పైన కూడా అలా మరుపులు ఉన్నాయన్నమాట, గీతలు ఎవరైనా గీసినట్లు. వాళ్ళిద్దరు ఏడుస్తారనమాట, స్వామి మేము మీకు తప్పుగా అర్థం చేసుకున్నారు, తప్పకుండా మీరు భక్తుల్ని కాపాడతారు. అయితే ఇంకో విషయం, కాపాడాలంటే అన్ని మా జీవితంలో సరిగ్గా జరుగుతూనే ఆయన కాపాడుతున్నారని కాదు, ఆయన మన శరీరమే కాదు ఆయన మన ఆత్మని కూడా కాపాడతారు. ఒక్కొక్కసారి భౌతిక స్థలంలో ఆయన మనకి కాపాడినట్లు కనిపించకపో, కాపాడ మన జీవితంలో అన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, కానీ ఆయన మన ఫ్యూచర్ కోసం ఏదో ప్లాన్ చేస్తున్నారు. సో అది ఆయన మన శ్రేయో అభిలాషి, ఏదో మన కోసం మంచిగానే ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఆ నమ్మకం మనకి ఉండాలి. చిన్నప్పుడు మేము గుజరాత్లో ఉన్నప్పుడు, గుజరాత్లో జూనాగఢ్ అనే ఒక ప్రదేశం ఉంది, అక్కడ చాలా గొప్ప భక్తుడు ఉన్నాడు, తన పేరు నర్సీ మేత. ఎలా అయితే మనకి సౌత్ ఇండియాలో అన్నమాచార్య అంటే అందరికీ తెలుసు, అన్నమాచార్య భజన్స్ అంటే అందరికీ ఇష్టం, అలానే గుజరాత్లో ఒక భక్తుడు ఉండేవాడు, తన పేరు నర్సీ మెహతా. అండ్ తను పాడిన భజన్స్ ఇప్పుడు ఎవరైనా గుజరాతీస్ అంటే తప్పకుండా వాళ్ళకి ఆ భజన్ తెలుసు అనమాట. అంత మంచి మంచి భజన్స్ పాడాడనమాట. తన జీవితంలో చాలా మిరాకులస్ స్టోరీస్ ఉన్నాయన్నమాట. అది అంటే ఎలా ప్రతి పదే పదే భగవంతుడు ప్రతి ప్రాబ్లమ్స్ తన్ని ఎలా కాపాడతారనమాట. సో ఈ నరసింహ మేత అనేది అవధూత భక్తుడుగా ఉన్నాడనమాట. ఏది పట్టించుకోడు, ఎల్లప్పుడు భజన్ భజన్ భజన్. పొద్దున చూసిన భజను, ఎవరి దగ్గరికి వెళ్ళినా భజను, ఏ జాబు సరిగా చేసేవాడు కాదనమాట. సో ఒకసారి ఏమవుతుంది, ఈ నరసింహ మేత తాలూకా నాన్నగారు శ్రాద్ధ సరోమణి, శ్రాద్ధ కర్మ చేస్తారు కదా ప్రతి సంవత్సరం అదే డేట్కి బ్రాహ్మణాలకి భోజనం పెట్టడము. సో ఒకసారి ఏమైందంటే, ప్రతి సంవత్సరము ఈ నరసింహ మేత తాలూకా అన్నయ్య వంశీధర్ మేత తనే అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఎందుకంటే తను డబ్బు ఉన్నవాడు, తిన దగ్గర ఎలాగో ఏది లేదు. సో అన్ని తనే ఏర్పాట్లు చేస్తాడు. సో ఈసారి ఏమైందంటే, తను ఏర్పాట్లు అయితే చేస్తాడు కానీ గర్వం చాలా ఎక్కువ. సో ఏ రోజైతే ఆ శ్రాద్ధ కర్మ ఉంటుంది, తను ముందు రోజు వచ్చి నరసింహ మేతని వాళ్ళ భార్యని బాగా తిట్టేసి వెళ్తాడనమాట. మీరు ఏం పని చెయ్యరు, మన దేనికి పనికిరాదు, రేపు వచ్చేయండి, మన ఇంట్లో ప్రోగ్రామ్ ఉంది కదా, కూరగాయలు మీరు కట్ చేయాలి, మీరు అంతా క్లీన్ చేయాలి అలా వాళ్ళని బాగా తిడతాడనమాట. సో ఈ ఒక రోజులో కూడా అలానే అయ్యింది, ఈ ఒక రోజు కూడా అలానే అయ్యింది. వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినప్పుడు అతను ఏం చూస్తున్నాడంటే, ఈ నరసింహ మేత తన ఇంట్లో కృష్ణ తాలూకా ఒక విగ్రహం ఉండేది. ఆ విగ్రహానికి తన దామోదర్ అని ప్రేమతో పిలిచేవాడు అనమాట. సో ఆ దామోదర్ దగ్గర తను కూర్చొని ఉన్నాడు, భజన చేస్తున్నాడు. సో ఇతనికి చాలా కోపం వచ్చింది. సో కోపం వచ్చి తిడుతున్నాడు అనమాట, నేను మార్నింగ్ వస్తే భజన చేస్తూ ఉంటావు, మధ్యాహ్నం వస్తే భజన చేస్తావు, సాయంత్రం వస్తే భజన చేస్తావు, రాత్రి వస్తే భజన చేస్తావు, ఇంకేం పని లేదా? అసలు నువ్వు మా ఇల్లు మన ఇంటి పరువు తీస్తున్నావు. మన పూర్వల్లో మన ముత్తాతలు వాళ్ళకి ఎంత మంచి పేరు ఉండేది, కానీ ఈరోజు నీ గురించి మన పేరంతా పోయింది సొసైటీలో. నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు అంతని బాగా తిడతాడనమాట. ప్రతిసారి వాళ్ళు చుచ్చాగ్గా వింటారు. ఈసారి వాళ్ళ భార్య అది భరించలేకపోతుంది. సో మామూలుగా ఆ రోజుల్లో జూనాగఢ్లో హస్బెండ్ తాలూకా ఎల్డర్ బ్రదర్ అంటే వైఫ్స్ ముందుకు రారనమాట. చాలా షై కానీ ఆ చీర కొంగ కూడా ఇంతవరకు పెట్టేసి తలుపు వెనక నుంచి మాట్లాడతారనమాట. సో ఈవిడ కూడా కొంచెం వెనక నుంచి, మీరు అలా మా హస్బెండ్ని ఎల్లప్పుడు తిడుతూ ఉంటారు, అయితే ఈసారి ఒక పని చేద్దాము, ఆ శ్రాద్ధ కర్మని మీ ఇంట్లో మీరు చేసుకోండి, మా ఇంట్లో మేము చేసుకుంటాం, మనం కలిసి చేసే అవసరం లేదు. ఎలా అయితే ఆయన మీకు నాన్నగారు అవుతారు, మాకు కూడా నాన్నగారు అవుతారు కదా, కొన్ని మేము అంతలాగా డబ్బు ఉన్నవాళ్ళు కాదు, మేము ఒక ఐదుగురు బ్రాహ్మణ్ణి పిలిచేసి చేసేస్తాము, మీరు చాలామందిని పిలిచి చేయండి, కానీ మనం ఈసారి సపరేట్గా చేసుకుందామని చెప్పేస్తారన్నమాట. సో ఈవిడ ఇలా చెప్పడం వల్ల అతనికి ఇంకా కోపం వచ్చేసి ఆ తలుపుని ఇలా తోసేసి వెళ్ళిపోతాడు. సో ఆ ఒక గ్రామంలో 700 కుటుంబాలు ఉన్నాయన్నమాట, చిన్న గ్రామం, 700 families. అండ్ ఈ నర్సింహ మేత తాలూకా అన్నయ్య చాలా ధనవంతుడు. సో తను ఎల్లప్పుడూ ఆ శ్రాద్ధ కర్మ చేస్తే ప్రతి సంవత్సరం చాలా ఘనంగానే అందరినీ ఇన్వైట్ చేసి చాలా గ్రాండ్గా చేస్తాడనమాట. సో ఇప్పుడు ఈవిడ ఆల్రెడీ చెప్పేసింది, మాకేం అవసరం లేదు, మేము మీ దగ్గరకు రాము, మేము మా ఇంట్లో ఐదుగురిని పిలిచి చేసేస్తామంటుంది అనమాట. ఇతను ఒప్పేసి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే నర్సింహ మేత పూజ అయిపోతుంది, ఈవిడ అంటుందన్నమాట, అయ్యో ఏమండి ఇలా తప్పైపోయింది, నేను ఇలా చెప్పేశానండి, ఇప్పుడు మనమే చేసుకోవాలి. నరసింహత అంటారన్నమాట, దామోదర్కే 3 నుంచి భోజనం పెట్టలేదు, మనమే ఆకలిగా ఉన్నాము, నువ్వు చాలా గొప్పగా చెప్పేశావే, మనం ఎలా చేసేస్తాం అనుకుంటున్నావు. సో అప్పుడు ఇవిడ అంటుంది, నా కాలు వేలు బంగారు వేలు ఉందన్నమాట, అది ఎప్పుడో నుంచి దాచాను, ఏదైనా ఇలాంటి ఏమైనా ప్రాబ్లం వస్తే అది కావాలంటే అమ్మేయండి, ఒక 5 మనం భోజనం పెట్టేస్తామని. నరసింహత ఒప్పుకుంటాడనమాట. సో ఆ ఒక బంగారు వేలు తీసుకొని మార్కెట్లో దాన్ని అమ్మేసి దాంతో వచ్చిన డబ్బులతోని ఆట, బెల్లము, బియ్యము, కూరగాయలు కొన్ని తీసుకుంటాడు. భార్య రాసిన లిస్టులో నెయ్యి కూడా ఉంది. సో నెయ్యితో చెయ్యాలి బ్రాహ్మణాలకి వంట చేస్తూ, కానీ నెయ్యి కోసం డబ్బులు సరిపోదు. తన ఇంటికి వెళ్తాడు, సౌకర్యాలన్నీ పెడతాడు, భార్యతో చెప్తాడనమాట అది నెయ్యికి డబ్బులు సరిపోదు. అసలు భార్య అంటుంది, మళ్ళీ నెయ్యి లేకపోతే ఎలా వంట చేయమంటారు? సో ఇప్పుడు నేనేం చేయాలంటే, భార్య అంటుంది ఒక పని చేయండి, అయితే ఎవరి దగ్గరైనా ఒప్పు తీసుకోండి, కొన్ని నెయ్యి ఇవ్వమనండి, మన తర్వాత కావాలంటే డబ్బులు వెనక్కి ఇచ్చేద్దాము, ఒప్పుకుంటాడు. సో భార్య ఒక గిన్నె ఇస్తుంది, ఈ గిన్నెలో వెళ్ళి నెయ్యి తీసుకొని రండి అంటుంది, ఒప్పుకుంటాడు. ఆ నెయ్యి తాలూ ఒక గిన్నె పట్టుకొని వెళ్తున్నాడు. దారిలో వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ ఇంటి పురోహితులు ఉంటారు కదా, ప్రతి ఒక్క కులానికి ఒక పురోహితి చెంది ఉంటారు. సో ఆ పురోహిత కనిపిస్తాడనమాట. సో ఆ పురోహిత కనిపిస్తే వెంటనే నరసింహత నమస్కారం పెడతారు, మీరు కనిపించారండి, చాలా బాగుంది, అసలు మీ దగ్గరే రావాలి, ఈసారి మేము కూడా చేస్తున్నాం శ్రాద్ధ కర్మ, సో దయచేసి మా అన్నయ్య దగ్గర మీరు ఎలాగో వెళ్తారు, మా దగ్గర కూడా వచ్చి ఆ కర్మని మీరు చేయండి. ఇప్పుడు నరసింహత గురించి ఆ మార్కెట్లో అందరికీ తెలుస్తుంది ఎలాంటి వాడు, తన దగ్గర ఇంట్లో ఏమి ఉండదని. సో ఈ పురోహితుడికి చాలా నవ్వు వస్తుంది అనమాట, నాకు భోజనంకి పిలిచాడా. సో అప్పుడు తను ఏం చేస్తానంటే వెంటనే చాలా వెటకారంతోనే అందరినీ పిలుస్తారు మార్కెట్లో, ఒకసారి అందరు రండి రండి రండి, మీ అందరికి ఏదో మాట చెప్పాలి, ఈరోజు గొప్ప వార్త విన్నానని. అందరూ వస్తారు, ఏమైంది ఏమైంది, ఏం లేదు, నరసింహత నాకు ఇంటికి పిలుస్తున్నారు భోజనంకి అని అందరు నవ్వుతారనమాట. సో అప్పుడు ఆ పురోహిత అంటాడనమాట, కానీ నేను ఒకటి ఆలోచిస్తున్నాను, నన్ను ఒక్కరిని ఎందుకు, ఇన్నాళ్ళకి ఇన్ని సంవత్సరాలు తను ఎప్పుడు ఈ కర్మ చేయలేదు, మొట్టమొదటిసారి చేస్తున్నాడు కదా, మీ అందరినీ పిలిస్తే కూడా ఇంకా బాగుంటుందని నేను చెప్తున్నాను. కాకపోతే మన అందరికీ తెలుసు అనుకోండి తన పాపం పేదవాడని, కాకపోతే శుద్ధ భక్తుడు కదా, ఎల్లప్పుడూ భగవంతుడు భజన పాడుతూ ఉంటాడు. అయితే ఒక పని చేద్దాం, తులసి ఆకు మీద ఎంత ప్రసాదం పెట్టగలుగుతామో అంత ప్రసాదం కూడా మన అందరికీ నరసింహత ఇంట్లో నుంచి వస్తే మనం అందరు తరిస్తాము, అందుకని తను రిక్వెస్ట్ చేద్దాం మన అందరికీ భోజనం పెట్టమని. నరసింహత అనుకుంటారు, సరే తులసి ఆకు మీద ఎంత వస్తుంది, ఇంతే, సరే సరే అయితే మీరు అందరు రండి అంటాడు. అంటే వీళ్ళంత గొప్పగా పొగుడుతున్నారంటే సరే సరే మీరు అందరు రండి మా నాన్నగారి శ్రాద్ధ కర్మ, కానీ అందరికీ 700 ఫ్యామిలీస్ అందరికీ ఇన్విటేషన్ పెట్టేయండి, అందరినీ పిలవండి అంటాడు. వీళ్ళందరూ నవ్వుతున్నారు. మొత్తం మీద తను ఇంకా ముందుకెళ్ళిపోతాడు, అన్నీ తాలూకా గిన్నె తీసుకొని. ఎప్పుడో తను ముందుకెళ్తాడు, వీళ్ళందరూ నవ్వుతారనమాట, చూసారు ఎలా మాట్లాడాడు, మా అందరికీ భోజనం పెడతాడనమాట, అందరు నవ్వుతున్నారన్నమాట. సీ, అన్నిటికైనా ఒక తప్పు అలవాటు ఏంటంటే ఎవరు వెనక నవ్వడము, వెనక ఎవరి గురించి మాట్లాడము చాలా తప్పు పని అనమాట. మనం మామూలుగా ఏం చెప్తాము, తను వెనక ఎందుకు పడిపోయావురా అంటాం, ఎందుకు ఎప్పుడు తను వెనక మాట్లాడుతూ ఉంటావు, వెనక పడిపో, వెనక ఏమంటాం, వెనక పడిపోయావు, యాక్చువల్గా పడిపోతాం. ఎప్పుడైతే ఎవరు వెనక క్రిటిసైజ్ చేస్తాం, మనం యాక్చువల్గా మన భక్తి జీవితం నుంచి పడిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం ఏమైనా చెప్పాలనుకుంటే ముఖాముఖి చెప్పేయాలి, కానీ ఎప్పుడు ఎవరు వెనక, స్పెషల్లీ భక్తుల్ని ఎలా విమర్శించకూడదు. వీళ్ళందరూ నవ్వుతున్నారు నరసింహత పైన. నరసింహత ముందుకెళ్ళిపోయాడు, ముందుకెళ్ళి ఒక షాప్కి వెళ్ళిపోయి, ఓ నరసింహత రండి రండి, అందరూ ఎప్పుడు చూసిన తన మీద జోక్తోనే, ఆ రండి రండి గొప్ప భక్తులు వచ్చారు వచ్చారు, రండి రండి కూర్చొని మీకేం కావాలి, ఏం లేదు మా నాన్నగారి శ్రాద్ధ కర్మ కదా కొంచెం నెయ్యి కావాలంటాడు. ఇతను వెంటనే ఆ గిన్నె లాగేసి చక్క నెయ్యి ఇచ్చేస్తాడనమాట. ఇచ్చిన తర్వాత అంటాడు, అంతే ఇంత అయ్యిందండి డబ్బులు అని. నరసింహత అంటాడు, డబ్బులు లేదండి తర్వాత ఇస్తాను, అంటే కొంచెం నాకు టైం ఇస్తే. సో ఇప్పుడు ఈ గుజరాతీ వ్యాపారస్తులు ఎంత తెలివైన వాళ్ళు, అదేం పర్వాలేదండి నెల ఎందుకు, మీరు 6 నెలల తర్వాత ఇచ్చినా కూడా పర్లేదు. కాకపోతే నాకు ఒకటి గుర్తొచ్చిందండి, నిన్న రాత్రి ఈ ఘీ కంటైనర్లో ఒక బల్లి పడిపోయిందనమాట, మళ్ళీ బల్లి పడిపోయిన ఘీ శ్రాద్ధ కర్మలు పర్వాలేదంటారా అని అడుగుతాడండి. అప్పుడు నరసింహత అంటారు, వద్దొద్దండి బల్లి పడిపోయిన నెయ్యి మాకు వద్దని వెనక తీసేసుకోండి, అయితే సరే అని మళ్ళీ వెనక పెట్టేసి ఇచ్చేస్తాడు గిన్నె, మొత్తం పూర్తిగా తీసి తీసి బ్యాక్ ఇచ్చేస్తాడు. ముందుకెళ్తాడు ఇంకొక షాప్కి వెళ్తాడు, అక్కడ కూడా అదే పరిస్థితి, ఇవ్వడం అందరూ ఇచ్చేస్తారు, తర్వాత ఏమంటారు, ఏదో ఇదయింది అదయింది, ఈ నెయ్యి బాగాలేదండి అని అలా ముందుకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ భార్య ఎదురు చూస్తుంది, ఎందుకంటే 1 గంటకి అందరికీ భోజనం పెట్టాలి, ఇప్పుడు ఎంత అయ్యింది టైం, 10 గంటలు, తను ఎప్పుడు వస్తాడు, నెయ్యి ఎప్పుడు ఇస్తాడు, వంట ఎప్పుడు మొదలు పెట్టాలి, ఇతను ఏ షాప్కి వెళ్ళినా అదే వంక ఎవరు ఇవ్వట్లేదు. మొత్తం మీద ఫైనల్గా ఒక షాప్, చివరి షాప్ ఆ మార్కెట్లో, మన పూర్ణ మార్కెట్ లాగా ఒక మార్కెట్ అనమాట, ఆ చివరి షాప్కి వచ్చేసాడనమాట. అక్కడ కూడా ఎప్పుడైతే నరసింహతను చూసి కాలికి దండం పెట్టేసి, ఓహో ఇంత గొప్ప భక్తుడు మా షాప్కి రావాలి, రండి రండి కూర్చొని మీకేం కావాలి, నరసింహత ఫ్రాంక్గా చెప్తాడు, నా దగ్గర డబ్బు లేదండి, నేను నెయ్యి వేసి మళ్ళీ తీయొద్దు, నా దగ్గర డబ్బు లేదు, నేను తర్వాత ఇస్తాను. కానీ ఇతను నిజంగానే మంచి భక్తుడు, మంచి వైష్ణవుడు అనమాట. అతను వెంటనే అంటాడు, ఎంత మాట అన్నారండి, మీ దగ్గర డబ్బులు ఎందుకు, మీరు తీసుకువెళ్ళండి, నాకు అసలు డబ్బులే వద్దు ఈ నెయ్యికి, మీ ఇంట్లో దీన్ని వాడితే నాకు అదే హ్యాపీ అని. నరసింహత అంటారు, అలా ఎలా అవుతుంది, డబ్బులు తీసుకోకుండా నేను ఏది ఫ్రీ తీసుకోను, మీరు డబ్బులు తీసుకోవాలి. ఇతను అంటాడు, మీలాంటి భక్తుల దగ్గర నేను డబ్బులు తీసుకోను. వీళ్ళిద్దరు ఇలా వాదేస్తూ ఉంటే అప్పటికి 12 గంటలు వాదిస్తున్నారు. ఇతను నెయ్యి తీసుకోడు అంటాడు, ఇతను నేను డబ్బులు తీసుకోను అంటాడు. డబ్బులు కూడా లేదనుకోండి, కానీ నేను ఎందుకు ఫ్రీగా తీసుకోవాలి? మొత్తం మీద వ్యాపారి అంటాడు, సరే ఒక పని చేద్దాం, మీరు మంచిగా పాడతారు, మీరు నా కోసం ఒక రెండు భజన పాడండి, అప్పుడు నేను సంతోషిస్తాను, మీరు నాకు డబ్బులు ఇచ్చినట్లు అవుతుంది, మీరు కూడా ఫ్రీగా తీసుకోలేదని మీరు కూడా ఒక భావనలో ఉంటారు, ఆ ఇది బాగుంది అని తను భజన పాడడం మొదలుపెట్టాడు. నరసింహత ఒకసారి భజన పాడడం మొదలు పెట్టాడండి, ఇంకా అయిపోయింది, లీనమైపోతాడు. భోడీ రే భర పాడన హరినే చాలి, మంచి పాట పాడుతున్నాడు గోపికల గురించి. సోళ సహస్ర గోపినో, గుజరాతీ భజన, మీ అందరికి అర్థమవుతుంది. సోళ సహస్ర గోపినో వాయు మటకి మాధాడి, భోళీ రే భర వాడన హరినే వేచ వాచాలి. ఇక్కడ నరసింహత ఎప్పుడైతే పాడతాడో తను ఏదో బుద్ధితో పాడను, తనకి యాక్చువల్గా లీలలు కనిపిస్తాయి. తను అసలు ఏ లీల గురించి పాడుతున్నారంటే, తను అంటున్నాడు ఈ గోపికలు ఎల్లప్పుడూ కృష్ణుడు గురించి తలుచుకుంటూ ఉంటారు, సో వాళ్ళకి కృష్ణుడు తప్ప ఏది కనిపించదు. ఇప్పుడు మనకు కూడా ఒక్కొక్కసారి మనం ఎవరో గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, మనకి ఎవరైనా ఏదైనా మాట్లాడినా కూడా ఆ మనిషి పేరు వచ్చేస్తుంది. నాకు చాలాసార్లు అలా అవుతుంది, అంటే ఏదో ఆయాలతో మాట్లాడుతూ ఉంటే స్కూల్లోనే, నేను ఎప్పుడు ఏదైనా ఆలోచిస్తుంటే ఆ పేరు వచ్చేస్తుంది. అప్పుడు సారీ సారీ నీ పేరేంటి, మణి, మణి ఇలారా అవుతుంది కదా సాధారణంగా. సో మనము యాక్చువల్గా భౌతిక విషయాల గురించి ఆలోచిస్తాం, కానీ నరసింహ లాంటి భక్తుడు, గోపికల్ లాంటి భక్తులు, వాళ్ళకి ఎల్లప్పుడూ కృష్ణ తప్ప ఏది గుర్తు రావట్లేదు. వాళ్ళు పొద్దున పొద్దున ఏం చేశారంటే, పాలు, పెరుగు, వెన్న మట్టి కుండల్లో తీసుకొని వాళ్ళు తల మీద పెట్టుకొని మథుర వీధుల్లో అమ్ముతున్నారు. సో వాళ్ళు ఏం చెప్పాలి, పాలు తీసుకోండి, పెరుగు తీసుకోండి, వెన్న తీసుకోండి, అలా చెప్పట్లేదు. కృష్ణని తీసుకోండి, కృష్ణని తీసుకోండి, కృష్ణని తీసుకోండి అని చెప్తున్నారనమాట. పావు కేజీ కృష్ణ తీసుకోండి, అర కేజీ కృష్ణని తీసుకోండి, తాజా తాజా కృష్ణని తీసుకోండి. ఆ మథుర వీధుల్లో వీళ్ళందరూ నవ్వుతున్నారనమాట, ఏం అమ్ముతున్నావు. ఆ దృశ్యాన్ని నరసింహత చూస్తున్నాడు. సో అందుగురించి ఆయన అతను పాడుతున్నారు, భోళీ రే భర వాడన, భోళీ చాలా భోళీగా ఉంది, ఏం చేస్తున్నారు, హరినే చాలి, ఎవరిని అమ్ముతుంది, హరినే అమ్మేస్తుంది. ఎవరా హరి, సోడ సహస్ర గోపినో, 16,000 గోపికాల తాలూక ప్రాణనాథని మటకి మాధాడి, మటకి ఓ మటకిలో వేసి అమ్మేస్తుంది చూడండి, బోడి రే భర వాడని వాడు. శరీరే శరీరే సాధ పాదే, శరీరే శరీరే ఇంటింటికి వెళ్ళి తలుపు కొడుతుంది, తీసుకుంటారా తీసుకుంటారా, శరీరే శరీరే సాధ పాదే లైలో మురారి, రండి మురారిని తీసుకోండి, మురారిని తీసుకోండి, మురారిని తీసుకోండి అని తలుపు కొట్టి అందరితో చెప్తుంది అనమాట, రండి రండి తీసుకోండి, తాజా తాజాగా ఉన్నాడని. సో ఇలాంటి పాటలు నరసింహత పాడుతున్నాడు, ఈ వ్యాపారస్తు వింటున్నాడు, అంతే. ఆ పాట అయిపోయింది ఇంకో పాట, ఆ పాట అయిపోతే ఇంకో పాట, అప్పుడు ఎంతైంది టైము, 12:00. ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. ఇక్కడ నరసింహత వాళ్ళ భార్య తలుపు దగ్గరే ఉంది, అలా చూస్తూ, ఇవి ఇప్పుడు వచ్చేస్తారేమో, ఇప్పుడు వచ్చేస్తారేమో, వచ్చేస్తారేమో. ఎప్పుడైతే ఇంకా 1 గంట వచ్చేస్తుంది, ఆవిడకి ఇంకా టెన్షన్ పెరిగి పరిగెత్తి వెళ్ళి ఆ పూజా గదిలో దామోదర్ విగ్రహం దగ్గర వెళ్ళి తలని పెట్టుకుని, స్వామి ఇప్పుడు నువ్వే కాపాడాలి, ఇప్పుడు ఇంకేం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు, అందరూ వచ్చేస్తారు, ఇంట్లో ఘీ లేదు, నెయ్యి లేదు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి. సో అప్పుడు భగవంతుడిని ఆవిడ ప్రార్థిస్తుంది, తుమ్మేరి రాకు లాజ హరి, నీ తప్ప ఇంకెవరు లేరు స్వామి, ఇంకా నువ్వే కాపాడాలి. ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ఆ నరసింహత వాళ్ళ భార్య భగవంతుని ప్రార్థించడం మొదలుపెట్టింది, అక్కడ వైకుంఠంలో భగవంతుడు లేచిపోయారు అనంతశేషు నుంచి, ఉద్దవ్ అక్రూర్ రండి అందరు, ఎడ్ల బండలు తయారు చేయండి, సామాన్లు అన్ని పెట్టండి, శ్రాద్ధకర్మకి భోజనాలు పెడదాం, బ్రాహ్మణులకి అందరు తయారవ్వండి, మీరందరూ నరసింహత ఇంటికెళ్ళండి, నేను ఇగో వెనక వస్తున్నాను. స్వామి మాకు ఇల్లు తెలియదు, ఇల్లు తెలియకపోవడం ఏంటి, అందరికి అడుగుతూ అడుగుతూ వెళ్ళకండి అంటారనమాట. వీళ్ళందరూ ఇంకా బయలుదేరారు. స్వామి తాలూకా శరణాగతి తీసుకుంటే ఆయన బాధ్యత పెరుగుతుంది. మన ప్రాబ్లం ఏంటంటే, మనం రెండు పడువుల్లో కాలేస్తాం. ఇటు స్వామి ఇటు కొన్ని మన సామర్థ్యం పైన కూడా మనము ఆధారపడి ఉంటాం. సో ఈరోజు ఎవరికైనా వాసుదేవ్ ప్రభు మీరు కొంచెం చైతన్యకి ఇక్కడ నుంచి అక్కడ తీసుకువెళ్ళండి అంటే మామూలుగా చేతి పట్టుకొని జాడుతో తీసుకువెళ్తాం. కానీ ఒకవేళ నీ కళ్ళు కట్టేసిందనుకో నల్ల బట్టతోనే, అప్పుడు ఇంకా 10 సార్లు జాగ్రత్త పడతారు. ఎందుకంటే కంప్లీట్గా ఇంకా మీ మీద డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు తనకి ఏమైనా తగిలితే మీదే బాధ్యత. సో ఇప్పుడు మీరు ఇంకా జాగ్రత్తగా తీసుకొని వస్తారు. అర్థమైందా నేను చెప్పింది? అలానే ఎప్పుడైతే స్వామి మీద మనం కంప్లీట్గా ఆధారపడి ఉంటారు, ఇంకా ఆయన 10 సార్లు ఇంకా జాగ్రత్త పడతారు. నాకు గుర్తుంది 2012 or 2013 జన్మాష్టమి, మీ అందరికీ కూడా గుర్తుంటుంది, వైజాగ్ వాళ్ళందరూ. 2012-13 నాకు గుర్తు రావట్లేదు కరెక్ట్ డేటు. అప్పుడు జన్మాష్టమి టైం ఆగస్ట్లోనే చాలా ఎక్కువ పెళ్లి ముహూర్తాలు. అసలు ఎన్ని ముహూర్తాలు ఉన్నాయంటే హిస్టరీలో ఇలాంటి ముహూర్తాలు లేదు. మనం ఏ వీధిలో చూసినా రోడ్ల మీదనే అందరూ పెళ్లి ఏర్పాట్లు చేసుకుని పెళ్లి చేపిస్తున్నారు. సో ఆ రోజుల్లో ఈనాడు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, ఇప్పుడు ఈ ఎలాంటి పరిస్థితి ఉందంటే ఒక సప్లయర్ దగ్గర వెళ్ళి ఒక గరటి కావాలంటే కూడా అది లేదనమాట. అంతలాగా ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళు అనమాట. సో అదే టైంకి మన జన్మాష్టమి పడింది. సో అప్పటికి మేము సప్లయర్కి చెప్పామన్నమాట, ఎవరైతే మనకి పండాలు, కుర్చీలు, సౌండ్ సిస్టము, లైటింగు ఏర్పాట్లు చేసిన వాళ్ళకి మేము చెప్పాము, బాబు మళ్ళీ చూసుకో ఎన్ని ముహూర్తాలు ఉన్నాయి కదా, మాకు సరిగ్గా అన్నీ అందిస్తావు కదా. ఈ సప్లయర్ మనకి ఎన్నెన్నో సంవత్సరాల నుంచి మనకి జన్మాష్టమికి అన్నీ సప్లై చేస్తున్నారు. మీరు ఎందుకు టెన్షన్ మాతాజీ, మేము ఉన్నాను కదా, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు చెప్పింది కరెక్టే, నాకు చాలా ఆర్డర్స్ ఉన్నాయి. కానీ నేను ఒక పని చేస్తాను మాతాజీ, జస్ట్ జన్మాష్టమికి ఒక 2 డేస్ ముందు 100 మంది లేబర్ పెట్టేసినా మీరు పని నేను చేపించేస్తాను, మీరు ఏం భయపడద్దు. సరే అన్నాము. జన్మాష్టమి దగ్గరకు వస్తుంది, ఫోన్ చేస్తున్నాను, ఇంకా వచ్చేస్తాను కదా మాతాజీ, మీరు చూడండి ఎందుకు ఒకేసారి 100 మంది దిగుతారు ట్రక్ నుంచి, ఫటాఫట్ చేసేస్తాను అన్నారు. సరే. మొత్తం మీద ఇంకా జన్మాష్టమికి మనం ఎప్పుడు 3 డేస్ ప్రోగ్రామ్ చేస్తాం. జన్మాష్టమి ఒకరోజు ముందు, జన్మాష్టమి తర్వాత 3 డేస్ ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు జన్మాష్టమి ఒకరోజు ముందు రోజు అనమాట. ఇప్పుడు ఇంకా రేపటి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్. మన రేపు సాయంత్రంకి ఎంగేజ్మెంట్ కాలంలో ఇంకా ఇస్కాన్ ఉత్సవ్ బిగిన్స్ అని హిందూ పేపర్ రెడీ అనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి తను ఫోన్ ఎక్కడం మానేసాను. సైట్లో చూస్తే ఏ పని అవ్వలేదు, ఇంకా అసలు డిగ్గింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. మన ఇస్కాన్ ఉత్సవం అంటే 100 పైన స్టాల్లే పెడతాం మనం, డిగ్గింగ్ కూడా లేదు, ఏమీ లేదు. అండ్ దాని ముందు రోజు రాత్రి మాట్లాడినప్పుడు కూడా మీరెందుకు వరీ అవుతున్నారు, నాకేదో ఇక్కడ ఏదో స్టీల్ ప్లాంట్లో పెళ్ళి ఉంది, ఫటాఫట్ అన్ని పీకేసి నేను మీ దగ్గరికే వస్తానంటాడు. ఓకే అనేసా. ఆ రోజు మార్నింగ్ నుంచి ఇంకా ఫోన్ ఎత్తట్లేదు. నాకు అర్థమైపోయింది అయితే ఇంకా మోసం చేసా, తను రాలేకపోతున్నాడేమో అని. సో మేము ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి అందరికీ ఫోన్ అనమాట సప్లయర్స్కి, మీరు ఏమైనా ఇస్కాన్ జన్మాష్టమి ప్రోగ్రామ్. వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు, ఏంటండి ఏ ఇస్కాన్దేనా, ఇస్కాన్ జన్మాష్టమి ప్రోగ్రామ్కి ఇలా అడుగుతున్నారా, రేపు ప్రోగ్రామ్ అది ఎంత వైభవంగా ఉంటుందండి, సిటీ మొత్తం వస్తారు. అంటే మన ప్రోగ్రామ్ అంటే 3 డేస్కి 100,000 జనాలు వస్తారు, మీరు ఇలా అడగడం ఏంటి 1 డే ముందు అని. ఏమీ లేదు మేడం అని అందరు ఫోన్ పెట్టేస్తున్నారు. ఏం చెయ్యాలి అర్థం అవ్వలేదు. మా స్కూల్ ఒక టీచర్ ఉన్నారు, ఆవిడకి ఎవరో కాంటాక్ట్లో ఉంటే మాతాజీ నేను ట్రై చేస్తాను, మీరు ఏం టెన్షన్ పడొద్దని ఆవిడ మధురవాడ దగ్గర ఎవరి దగ్గర వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళింది. అప్పటికి మేము అందరికీ ఫోన్ చేసి సాయంత్రం అయిపోయింది. 3 డేస్ ప్రోగ్రామ్కి మన ప్రభుపాద డిసైపుల్ దీనబంధు ప్రభుని పిలిచాం బృందావన్ నుంచి. సో ఆయన గెస్ట్ కదా, మనం ఆయన్ని బాగా చూసుకోవాలి, కానీ మనకి ఈ టెన్షన్ ఎక్కువ ఉంది. ఆ రోజు సాయంత్రం విజయలక్ష్మి మాతాజీ ఇంట్లో హౌస్ ప్రోగ్రామ్ ఉంది. సో నేను గబగబ స్కూల్ నుంచి వచ్చాను, స్నానం చేశాను, చేసి గర్భగుడికి వెళ్ళాను, లోపలికి వెళ్ళాను. జన్మాష్టమి ఒక 10 రోజుల ముందు రక్షాబంధన్ ఉంటుంది. ప్రతి రక్షాబంధన్కి నాకు అలవాటు, దామోదర్కి రాఖీ కడతాను, జగన్నాథ్కి రాఖీ కడతాను, రామ లక్ష్మణ్కి రాఖీ కడతాను. నేను గర్భగుడి లోపలికి వెళ్ళి కృష్ణుడితో ఓకే అన్నాను, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నీ తప్ప ఎవరికి అడగాలి నాకు తెలియదు, నువ్వు నాకు ఎప్పుడు ఎలా కాపాడతావు, ఏం చేస్తావు, రేపు జన్మాష్టమి ప్రోగ్రామ్ అవ్వాలి, నువ్వు ఏదో ఏర్పాటు చెయ్యాలి అని నేను కృష్ణుడితో మాట్లాడి, నువ్వు నన్ను కాపాడాలి స్వామి, మన ఇస్కాన్ పరువుని కాపాడాలి, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలియదని చెప్పేసి దీనబంధు ప్రభుని తీసుకొని డ్రైవ్ చేసి విజయలక్ష్మి మాతాజీ ఇంటి ప్రోగ్రామ్కి వెళ్ళిపోయాం. ఆయన అమెరికన్, ఆయనకి తెలుగు రాదు. సో ఆయన మాట్లాడితే నన్ను అనువాదం చేయమంటున్నారు. నా మనసు అనువాదంలో లేదు, అక్కడ ఏమవుతుంది, ఆ జయా మేడం వెళ్ళారు కదా, ఏమైనా జవాబు ఇస్తారు, సప్లయర్ అయ్యిందా లేదా అని అనువాదం సరిగ్గా చేయలేకపోతున్నాను. మళ్ళీ ఏదో కృష్ణకృప ఆయన ప్రవచనం మానేసి భజన పాడడం మొదలు పెట్టేశారు. నాకు శాంతి పొంది, ఆయన భజన పాడుతున్నారు కదా, ఆ లోపల నేను నా సెల్ ఫోన్ చూడడం ఏమైనా SMS పంపించిందని. అప్పటికి జయ మేడం ఎస్ఎంఎస్ వచ్చింది, మేడం ఏం పర్వాలేదు మధురవాడలు ఎవరో దొరికారని, అతను ఇస్తారంటున్నారు సప్లై అని. కొంచెం శాంతి అయింది, ఆ ప్రోగ్రామ్ అంతా ఫటాఫట్ గబగబ కంప్లీట్ చేసి నేను 9:30 బ్యాక్ వచ్చాను. అప్పటికి ఎవ్వరు లేరు, ఖాళీ సైట్. మళ్ళీ ఫోన్ చేశాను ఆవిడకి, ఆవిడ అంటున్నారు మాతాజీ వాళ్ళు వస్తున్నారు కొంచెం వెయిట్ చేయండి అని. అప్పుడు 10:00 అలా ట్రక్ వచ్చింది. ఆ ట్రక్లో ఒక 5 దిగారు, 5 రాడులు దిగారు. అప్పుడు ఆ పర్సన్ ఎవరైతే మధురవాడలు ఉన్నారో, యాక్చువల్గా మా దగ్గర కూడా అసలు ఏం ఉండదు ఈ మ్యారేజ్ సీజన్లో, కాకపోతే మేము ఈసారి నేను ఏదో ఊరు వెళ్ళడము నేను ఎక్కువగా తీసుకోలేదు, నేను చేస్తాను మాతాజీ మీరు ఏం టెన్షన్ పడద్దు. సో అప్పుడు స్టార్ట్ అయింది రాత్రి 10:00 పని. రాత్రి అంతా నేను, ఆ జయ మేడము, జ్యోతి, మేము అలానే ఉన్నాం ఆ పండాల దగ్గర ఉండి హోల్ నైట్ ఆ పని చేపించేసి, మార్నింగ్ 4:30 కల డివోటీస్ అందరూ మంగళహారతికి వచ్చినప్పుడు నేను పైకి వెళ్ళాను, స్నానం చేసి కిందకు వచ్చాను. ఆ లేబర్స్ మాకు టీ బ్రేక్ కావాలని, మేము ఇంకా అంతలా చేయలేము, మళ్ళీ 10:00 వస్తాం తినేసి అని. ఎలాగో ఎలాగో సాయంత్రం లోపల ఆ పండాలు, కార్పెట్లు, చీరలు అన్నీ పూర్తి, కాకపోతే సౌండ్ సిస్టమ్ ఎవరు ఇవ్వలేకపోయారు. అది కూడా మేము చాలా ప్రయత్నించాము, రాత్రి 1 గంటకి 2 గంటలకి మేము ఇలా కుర్చీలు పెట్టేసి ఏ నంబర్స్ మా దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఫోన్ చేయడం, హలో మేము ఇస్కాన్ నుంచి ఏమైనా ఇవ్వగలుగుతారా సౌండ్ సిస్టమ్ అని, వాళ్ళ ఇద్దరు నుంచి ఇదేంటి మధ్యరాత్రిలో మళ్ళీ ఏమైనా మీకు కాంటాక్ట్ ఉంటే చెప్పండి అని, మాకెవరు లేరండి అని చెప్పడం. మొత్తం మీద మన టెంపుల్లో ఉన్న సౌండ్ సిస్టమ్ పీకేసి యాంప్లిఫైర్ అక్కడ పెట్టేసి ఆ మొదటి రోజు ప్రోగ్రామ్ చేపించాము. అఫ్ కోర్స్ తర్వాత నుంచి మళ్ళీ ఆ సప్లయర్ ఎవరైతే ఫోన్ ఎత్తలేదు తను వచ్చాడు, బ్యాలెన్స్ సామాన్లు అన్ని ఇచ్చాడు. సో ఎందుకు ఈ కథ మీకు చెప్తున్నానంటే, ఇలా డివోటీస్ ఒక జీవితంలో ఎన్నెన్నో, మీరు అనుకోకూడదు ఓహో కృష్ణ భక్తులు అంటే వీళ్ళకేం ప్రాబ్లము, మాకు కూడా ఎన్నెన్నో సమస్యలు వస్తాయి, కానీ ఒకటే ధైర్యం, కృష్ణుడు ఉన్నాడు తను కాపాడతాడు, కాపాడితే హ్యాపీ, కాపాడకపోయినా కూడా ఆ శ్రద్ధని పోగొట్టుకోకూడదు, అది కూడా మన మంచి కోసమని ఆ ఒక్క మనకి ఫేత్, విశ్వాసం స్వామి పైన ఉండాలి. మన కథకు వచ్చేద్దాం బ్యాక్, ఇక్కడ నరసింహేత. సో ఎప్పుడైతే ఆ భార్య భగవంతుని ఇలా పూజించింది, స్వామి మీరు కాపాడాలి, వీళ్ళందరూ ఇంకా వచ్చేసారు అక్రూర్, ఉద్ధవ్, వీళ్ళందరూ ఏదో తలపగా వేసేసుకొని గుజరాతీలాగా తయారైపోయి ఎడ్లు బండ్లు, పాలు, పెరుగు, కూరగాయలు, అండ్ ఆ మార్కెట్లో అందరు అడుగుతున్నారు, అయ్యా నరసింహేత ఇల్లు ఎక్కడ, వీళ్ళందరూ చూస్తున్నారు ఎవరది నరసింహేత ఇల్లు అడుగుతున్నారు, వాళ్ళకేం పని అంటే అక్కడేనండి అని. ఇంకో బండి వచ్చింది, నరసింహేత ఇల్లు అక్కడేనండి, ఇంకో బండి అక్కడేనండి అక్కడేనండి, చేతి ఇలా పెడుతూ ఉండిపోయారు, ఇదేంటి ఇన్ని బండ్లు వెళ్ళిపోతున్నాయి అసలు, అక్కడేనండి నరసింహేత ఇల్లు అక్కడేనండి అని. ఇక్కడ స్వామి ఏం చేశారు, నరసింహేత లాగా బట్టలు వేసుకొని నరసింహేత రూపంలో ఆ గిన్నెలో నెయ్యి తీసుకొని భార్య దగ్గరికి వెళ్ళారు, ఇగో నేను వచ్చేసాను అని. అప్పటికి ఇవిడి కోపం వచ్చేసి, ఇంత టైమా నెయ్యి తీసుకురావడానికి, అసలు నీకేమైనా బుద్ధి ఉందా అని తిడుతుంది అనమాట. స్వామి అప్పుడు తలదించేసి అనుకుంటున్నానమాట, భక్తుల కోసం ఎన్నెన్నో పడాలి. ఆవిడ తిట్టుతూ ఉంటే ఇతను వినడం అనమాట, మీకు అసలు బుద్ధి అనేది ఉందా, అసలు ఎలాగైనా చేస్తారా. అప్పుడు ఆయన అనుకుంటారనమాట, భగవంతుడు ఇందాక మనం మాట్లాడాం కదా బుద్ధిమాన్. ఇప్పుడు ఆయన అంటారు, నాతో మాట్లాడిన టైం వేస్ట్ ఎందుకు చేస్తావు, నీ పని నువ్వు చూసుకొని నేను వెళ్ళి నేను పురోహితుని తీయాలి కదా, నేను ఇప్పుడే వెళ్ళి వస్తానని భగవంతుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. ఇక్కడ యుద్ధ వక్రూర్ అన్ని సామాన్లు తెచ్చేసి అన్ని వంటలు మొదలు పెడతారనమాట. ఈవిడికి ఏం అర్థం అవ్వట్లేదు, ఇదేం జరుగుతుంది, వీళ్ళందరూ ఎవరు అని, మేబీ ఎవరి దగ్గర అప్పు తీసుకుని తీసుకొచ్చారేమని ఆవిడ ఆలోచిస్తుంది అనమాట. ఈ లోపల ఇలా వంటలు మొదలు పెడితే వైకుంఠంలో వంట చేసిన వాళ్ళు వంట చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, ఆహా ఆ ఒక స్మెల్తోనే ఆ మార్కెట్ అన్నిటికీ, అసలు ఎవరింట్లో ఈ వంట అవుతుంది, ఎంత బాగుంది ఆ స్మెల్ అని. సో గ్రామంలో పిల్లలు ఎలాగో సరిగ్గా స్కూల్కి వెళ్ళరు, ఊరికే ఇలా రౌడీల్లో తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళు పిలుస్తారు వాళ్ళ పిల్ల అబ్బాయిని, ఏ శంభు ఇలా రా, ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాసన అంటే, ఏం లేదు నాన్న నరసింహేత ఇంట్లో భోజనం. ఏంటి నరసింహేత ఇంట్లో భోజనాలు, అవును చాలా చాలా మంది వచ్చారనమాట మంచి మంచి బట్టలు వేసుకుని వాళ్ళు అక్కడ వంట చేస్తున్నారంట. సో ఇప్పుడు తిని వెంటనే అంటాడనమాట, అయితే ఒక పని చేయి, ఇంటికి వెళ్ళి మీ అమ్మకు చెప్పు, ఆంటీకి ఏమైనా హెల్ప్ కావాలేమో వెళ్ళి చేస్తుందని. గమనించారా, ఆంటీకి ఏమైనా హెల్ప్ కావాలేమో చేస్తుందని ఇంటికి వెళ్ళి అమ్మకు చెప్పు వెళ్ళమని అని. సి హౌ ద సొసైటీ చేంజెస్, మీకు ఇక్కడ అర్థమవుతుందా, ఇప్పుడు వరకు నరసింహేతకి ఎవరు రిలేషన్ లేదు, ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో ఇంత మంచిగా జరుగుతుందంటే వెంటనే అంటారు వెళ్ళు ఆంటీకి ఏమైనా హెల్ప్ కావాలేమో మీ అమ్మకు పంపించి అంటారన్నమాట. దట్స్ వై సొసైటీ పైన పెద్దగా ఆధారపడకూడదు మనం, అది ఎప్పుడూ చేంజ్ అవుతూనే ఉంటుంది, మన పరిస్థితి పట్లు వాళ్ళ ఒక వ్యవహారం కూడా మన పట్లు చేంజ్ అవుతుంది. సో ఈవిడ వెళ్తుందనమాట, అండ్ ఇక్కడ నరసింహత ఏం చేశాడు, ఆ పురోహిత్ దగ్గరికి వెళ్ళాడు. సో ఆ పురోహిత్ ఇల్లు ఎలా ఉందంటే కింద గ్రౌండ్ ఫ్లోర్, పైన బాల్కనీ ఉందన్నమాట. అతను బాల్కనీలో కూర్చొని తన ఒక బ్రాహ్మిన్ థ్రెడ్ని ఇలా ఇలా క్లీన్ చేస్తూ ఏదో పాన్ తింటూ కూర్చున్నాడు. దూరం నుంచి చూశాడు నరసింహత వస్తున్నాడని. తను అనుకున్నాడు, ఆ వచ్చాడు నన్ను పిలుస్తాడు, నేను వెళ్ళను, తన ఇంట్లో ఏమి ఇస్తాడు భోజనాలు, అది ఎవరు వెళ్తారని వెంటనే తన అబ్బాయిగా చెప్తారన్నమాట, తను వస్తున్నాడు కదా నువ్వు తలుపు వేసే తను రాని వద్దు అంటారు. సో ఇలా నరసింహత వస్తే తన మొహం మీద తలుపు వేసేస్తారన్నమాట. సో ఇప్పుడు ఎవరు మొహం మీద తలుపు వేశారు? ద్వారకాధీష్, ద్వారకానాథ్. ఆయన మనసులో ఆలోచిస్తారు, బాబోయ్ అన్ని పడాలి, నా దగ్గర ఎంతో మంది ద్వారకనాథ్ అని పిలిచేసి చెప్తారు, ఇక్కడ నేను ఈ పురోహిత్ దగ్గర ఏదో అడిగేవాడిలాగా ఉన్నారు. సో అప్పుడు ఎప్పుడైతే తలుపు వేసేసారు మొహం మీద, ఆయన కొంచెం వెనక వెళ్ళి బాల్కనీ వైపు చూశారు. అక్కడ నుంచి పిలుస్తున్నారు, ఓ దీక్షిత్ గారు, నేనేనండి నరసింహత, మీరు రారా? సో అప్పుడు తన బాలిక నుంచి ఇలా చూస్తారు, ఏం కావాలి, ఏంటి నీకు? అదే మీరు రారా అండి, ఈరోజు శ్రాద్ధకర్మ చెయ్యాలి కదా. ఇతను అంటాడు, నేను రానండి, 8 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఒకసారి నన్ను ఆహ్వానించారా? ఈరోజు ఏదో కొత్తగా, నేను రాలేనండి, నేను అక్కడికే వెళ్తాను మీ అన్నయ్య దగ్గర. సో ఇతను అంటారు, మీరు అలాంటివి పట్టించకూడదండి, నేను మీ యజమానుడు, మీరు నా పురోహిత తప్ప నాకెవరున్నారు? నువ్వు నా యజమాను కాదు, నేను నీ కుల పురోహిత కాదు, ఈరోజు చెప్పేస్తున్నాను, బాగా గుర్తించుకో. సో అప్పుడు స్వామి అంటారు, సరే అయితే ఒక లేఖలో రాసి ఇచ్చేయండి, ఈ రోజు నుంచి మీరు నా యజమాన్, నేను మీ యజమాన్ని కాదు, మీరు నా పురోహిత కాదని నాకు లేఖ రాసి ఇచ్చేయండి, అప్పుడు నేను వేరే పూజారి చూసుకుంటాను. ఇతను అంటాడు, అంతేనా? ఆ అబ్బాయిని పిలుస్తాడు, ఒరే రా 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 రాసి ఇచ్చే ఇచ్చే మొహమ్మద్ పడే మనకొద్దని. ఇతను రాసిస్తాడు, నేను మీ పూజారిని కాదు, మీరు నా యజమాన్ కాదు. ఆ లేఖ రాసేసి ఏదో అన్టచబుల్స్కి మనం ఎలా ఇస్తామో అలా బాల్కనీ నుంచి పడేస్తారు, ఇగో తీసుకో, నేను నీ పూజారిని కాదని. ఇప్పుడు స్వామి అనుకుంటారు, ఇంక పూజారి ఎక్కడి నుంచి తెస్తాను? సాయంత్రం నడుస్తూ ఉంటే ముందు నుంచి ఒక వ్యవసాయకు, అంటే ఎవరైతే ఫార్మింగ్ చేస్తాడు, ఒక వ్యవసాయకుడు దొరుకుతాడనమాట. తను ఏదో కర్రలు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటున్నాడు. కాకపోతే తను బ్రాహ్మణ్ పురానికి చేరి ఉన్నప్పటికీ కూడా తనకి గాయత్రి మంత్రం రాదు, తనకి ఏ మంత్రాలు రాదనమాట, ఊరికే వ్యవసాయం చేస్తూ ఉంటాడు. కానీ తను మంచి భక్తుడు అనమాట. సో ఎప్పటి నుంచి తను దూరం నుంచి నరసింహతని చూస్తాడు, ఆ కర్రలన్నీ కిందకి పడేసి, ఆహా అహో భాగ్యం, ఈరోజు నేను మంచి భక్తుడిని చూశారండి అని వెంటనే నమస్కారం పెడతాడనమాట. ఎప్పుడైతే స్వామి శరీరాన్ని తాకుతాడు, ఇంకా మంచి భక్తుడి కింద ఆరిపోతాడు. సో స్వామి అడుగుతారనమాట, నువ్వు బ్రాహ్మణే కదా అని. సో ఇతను అడుగుతారు, ఏ నరసింహత, ఈరోజు కొత్తగా అడుగుతున్నారు? నరసింహత అంటారు, అంటే స్వామి అంటారు, ఏం లేదండి, ఈరోజు చాలా హడావుడిగా ఉన్నాను కదా, అన్నీ మర్చిపోతున్నాను. మీరు బ్రాహ్మణే కదా అంటే, అవునండి నేను బ్రాహ్మణే. అయితే వస్తారా మా నాన్నగారు శ్రాద్ధకర్మ చేస్తారు? నేనా, నాకు ఏమీ రాదండి, నాకు గాయత్రి మంత్రం కూడా రాదంటారు. ఏ పర్వాలేదు, మీరు బ్రాహ్మణే కదా, నేను బ్రాహ్మణే, అయితే రండి అని లాగి లాగి తీసుకువెళ్తారండి. ఇతను, వద్దండి నేనేం చెయ్యలేను, నాకేం రాదండి అని అంటారు. మొత్తం మీద లాగి లాగి ఇంటి వరకు వచ్చేస్తారు, ఇంటి వరకు వచ్చేస్తారు. ఇంట్లో లోపల అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ఈ పూజారిని కూర్చోబెడతారు. సో ఇప్పుడు కూర్చోపెట్టాలంటే ఒక పీట అయినా ఉండాలి కదా, కింద కూర్చోరు పూజ చేసిన వాళ్ళు. సో భార్యని కేకేస్తారన్నమాట, భార్య పేరు మాణిక అన్నమాట. సో మాణిక్ మేతి నరసింహత భార్య పేరు మాణిక మేతి. సో అంటారు, మేతి లోపల నుంచి ఒక బంగారు పీట తీసుకురా, కూర్చోపెడదాం స్వామీజీని. ఈవిడ ఆలోచిస్తుంది, ఏం పీట తేయాలి, బంగారు పీటనా, కర్ర పీట కూడా లేదు, బంగారు పీట తేయమంటున్నారా అది, ఇప్పుడేం చేయాలి? ఆ రోజుల్లో భర్త అంటే చాలా గౌరవం, ఊరికే ఎవరి ముందు వెళ్ళి ఆర్గ్యూ చేయడం అనేది, తన మాట మీద మాట చెప్పడం అనేది ఉండదు. తను ఇలా అడుగుతున్నారు కానీ నేను ఏం చెప్పాలి సమాధానం అర్థం అవ్వట్లేదని ఆ లోపలికి వెళ్ళిపోయింది సిగ్గుతోని, బంగారు పీట ఎక్కడి నుంచి తీసుకురావాలి అని. అయితే ఆవిడ అంటుంది, అగో అది ఎక్కడో పెట్టాను, స్టోర్ రూమ్లో వెతుకుని వస్తానండి అని చెప్తుంది. సో ఆ స్టోర్ రూమ్ తలుపు ఊరికే కొంచెం సప్పుడు చేస్తే ఏదో వెతుకున్నట్లు అలా సప్పుడు చేస్తుంది స్టోర్ రూమ్ తీయడం. తీసి చూస్తే బంగారు పీట పైన పీట ఉందన్నమాట అక్కడ, అలా లైన్గా అనమాట, స్వామి అన్నీ అరేంజ్ చేశారు. ఆవిడ ఆశ్చర్యపోతుంది, ఉండే తర్వాత దీని గురించి అడుగుతాను కానీ ప్రస్తుతం ఇచ్చేస్తానని ఆ పీట తీసుకొని ఇచ్చేస్తుంది. మరి కొంతసేపుగా అతను అంటాడనమాట, అదే ఆ వెండి పూజా సామాన్లు ఉన్నాయి కదా అది తెచ్చి అంటాడు. వెండి పూజా సామాన్లా, పూజా సామాన్లే లేదని, కానీ ఈసారి నమ్మకం ఉంది, ఉండే ఆ స్టోర్ రూమ్ తీసి చూస్తాను ఏదైనా ఉంటే. మళ్ళీ ఆ స్టోర్ రూమ్ తీస్తుంది, అన్నీ ఉన్నాయి, వెండి సామాన్లు కలశాలు అన్నీ ఉన్నాయన్నమాట, తెచ్చి అన్నీ పెడుతుంది. ఇప్పుడు అన్నీ పెట్టేసింది కానీ పూజారి చాలా నర్వస్గా ఉన్నాడనమాట. నాకేం రాదండి అని అంటాడు. స్వామి అంటారు, పర్వాలేదు కృష్ణనామం వచ్చు కదా, ఆ వచ్చు చెప్పండి, శ్రీ రాధికా వల్లభ అని చెప్పండి. ఇతను అంటాడు, శ్రీ రాధికా వల్లభ అని కళ్ళు మూసుకొని ప్రార్థించండి అంటాడు. ఎప్పుడైతే తను శ్రీ రాధికా వల్లభ అంటారు, స్వామి తను చిట్టుకుని చిన్న వేలు తను నాలుక మీ నాలుకని తాకుతారనమాట. ఎప్పుడైతే ఇలా తాకుతారు తను ఇంకా హరి ఓం రా ఇలా తీసుకురండి, మామిడికి ఆకులు తీసుకురండి, ఇదే ఇలా పసుపు తీసుకురండి అన్ని మొదలు పెడతారనమాట. ఇంకా అన్ని వచ్చేసింది తనకి, ఇలా రండి అది తీసుకురండి అది తీసుకురండి గబ గబగబా. అండ్ ఈవిడ ఇంకా ఫటాఫట్ అన్ని స్టోర్ రూమ్ ఓపెన్ చేయడమే, స్టోర్ రూమ్ ఓపెన్ చేయడం తీసుకురావడం, స్టోర్ రూమ్ ఓపెన్ చేయడం తీసుకురావడం, మొత్తం మీద ఇంకా పూజలన్నీ ఏర్పాట్లు చేశాడు. ఇక్కడ ఏమవుతుంది, మార్కెట్లో అందరికీ ఆ న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఆ పిల్లలకి ఏం పని ఉండదు, వాళ్ళు బీబీసీ న్యూస్ లాగా తిరుగుతారు, నాన్న నాన్న మీకు తెలుసా బంగార పీట అనమాట వెండి వస్తువులతో పూజ అవుతుంది అని. అవునా, అయితే మీ అమ్మకి చెప్పిలే ఆంటీకి హెల్ప్ చేయమని. ఈ పరిగెత్తివిడు వెళ్తుంది అనమాట, మీకేమైనా హెల్ప్ చేయాలంటే వచ్చానండి అని ఇవి లోపలికి వస్తుంది. నేబర్స్ పక్కింటి వాళ్ళు అప్పుడు నరసింహత పూజలో ఉన్నారు. సో తల తీసి చూస్తారనమాట, ఇలా చూస్తారనమాట, ఇదేంటండి మీరు ఇంత పాత చీర వేసుకుని వచ్చేసారు అని అడుగుతారనమాట. మా ఇంట్లో శ్రాద్ధం ఉంటే కనీసం కొంచెం మంచి చీరలు వేసుకోవాలి కదా అని స్వామి అంటారు. ఈవిడ చాలా సిగ్గుపడి, సరే అయితేనండి నేను చీర మార్చి వస్తాను. అవి వద్దండి చాలా టైం పడుతుంది, మా ఇంట్లో బోల్డ్ ఉన్నాయండి ఇస్తాను. పిలుస్తారు పిలుస్తారనమాట భార్యని, మేతి అది మొన్న నేను తెచ్చాను కదా ఆ చీర, అదే ఆ బంగార దారాలతో ఉన్నాయి ఆ చీరతే అంటారు. ఈవిడ ఆలోచిస్తుందనమాట, 2 సంవత్సరాల నుంచి ఇదే చీర హ్యాండ్లూమ్ శారీ రెండే ఉన్నాయి, ఒకటి రాత్రి కడుక్తాను ఒకటి మార్నింగ్ వేసుకుంటాను, బంగార దారంతో ఉన్న చీర ఎక్కడుంది, ఉండే స్టోర్ రూమ్, ఆ తప్ప ఇంకేం లేదు, స్టోర్ రూమ్ ఓపెన్ చేస్తే అక్కడ చీరలే చీరలు అనమాట. సో వెంటనే ఆ చీర తీసి ఇస్తుంది అనమాట. ఆ పక్కింటి వాళ్ళు ఇంకా షాక్ అనమాట ఆ చీర చూసుకొని. అయితే మ్యాచింగ్ బ్లౌజ్ లేదు కదా, ఇంటికి వెళ్ళి వస్తానండి, ఇక ఇప్పుడే వచ్చేస్తాను ఇంటికి వెళ్తుంది అనమాట. ఇంటికి వెళ్ళి పక్క వాళ్ళందరూ చెప్తున్నమాట ఇలా శారీస్ ఇచ్చారని. మార్కెట్లో ఇంకా గోల గోల, అందరు వాళ్ళ వాళ్ళ పిల్లల్ని పిలుస్తున్నారు, ఏం చేస్తుంది మీ అమ్మ, వెళ్ళమను పక్క ఆంటీకి హెల్ప్ చేయమను, ఊరికే ఇంట్లో కూర్చొని ఏం పనిలేదు వెళ్ళి సీరియల్ చూసుకుంటూ వెళ్ళని హెల్ప్ చేయమనండి. అయితే ఎవరే ఉండరా పాత చీర వేసుకుని వెళ్ళమని. వీళ్ళందరూ ఇంకా చీరకుపోయి చీరలు పాత చీరలతో, అదే మీ ఇంట్లో ప్రోగ్రామ్ ఉంది కదండి ఏమైనా హెల్ప్ చేయమంటారని నరసింహత చెప్పడం, అందరికీ చీరలు పంచు చీరలు పంచు అంటారనమాట. వీళ్ళందరికీ కొత్త కొత్త చీరలు అనమాట. ఆ శారీస్ అంతా తీసుకుని చాలా సంతోషం. అప్పటికి నరసింహత అంటున్నారనమాట, మీరు వేసుకున్న చేను కొంచెం డల్ అయిందండి, అయితే బంగార తులసి మొన్న చేపించాం కదా తులసి హారాలు, ఇవ్వు ఇవ్వు అందరికి ఒక్కొక్కటి ఇవ్వు అని చెప్తారనమాట. ఈవిడ మళ్ళీ స్టోర్ రూమ్ ఓపెన్ చేయడం, అందరికీ ఆ బంగార తులసి హారాలు ఇస్తుందన్నమాట. సో ఆ మార్కెట్ అంతా ఇంకా ఊరకిపోయింది, బాబోయ్ నరసింహత అసలు ఏంటి అసలు ఇంతగా ఘనంగా చేస్తున్నారని. వీళ్ళందరూ నిశ్చయించారు, మేము వాళ్ళ ఇంటికే వెళ్తాం భోజనంకి అని అందరూ రెడీ అయిపోతున్నారు. ఇక్కడ మన ఒరిజినల్ నరసింహత అక్కడే ఉన్నారు, పాటలు పాడుతున్నారు, పడోరే పోపట్ రాజా రామనా సతీ సీతా పఢావే, మంచి మంచి భజనలు తన భజనలో బీసి ఇక్కడ ఇదంతా జరుగుతుంది. సో మొత్తం మీద అందరూ వచ్చేసారు, భోజనాలు పెట్టాలి కదా, సో భోజనాలు అందరూ లైన్లో కూర్చున్నారనమాట. అండ్ అప్పటికి ఒక లైన్కి అక్రూరు ఒక లైన్కి ఉద్ధవ్ రెడీ అయిపోయారు వాళ్ళందరి తీసుకొని దాలు సి. దానికి కూడా మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఈరోజు మనం అది చెప్తే చాలా లేట్ అయిపోతుంది. 9 రకాల లడ్డూలు, 20 రకాల కూరలు, 10 రకాల దాళ్ళు, ఎన్ని రకాలు వంట చేశారనమాట. సి అక్రూరు చేస్తే ఇంకా ఉద్ధవ్కి పని చెప్పారంటే ఎలా చేస్తారు వాళ్ళు. అన్నీ రెడీ అయిపోయారు, అప్పటికి ఇంకా స్వామి ఎంటర్ అయ్యారు. ఇదేంటి ఇదేంటి ఇదేం చేస్తున్నారు ఇలా పెడుతున్నారు, బంగారు పీటలు తెయ్యండి, ఒక పీట కూర్చోడానికి ఒక పీట తినడానికి. సో అందరికీ ఇలా బంగారు పీటల్లో కూర్చోబెట్టి ఆ బంగారు పళ్ళాలు బంగారు చెంచాలు బంగారు కప్పుల్లో బంగారు దాంట్లో అందరికీ భోజనం పెడుతున్నారు. అని భోజనం కూడా ఆ వైకుంఠంలో ఉన్న వాళ్ళు వంట చేశారని చాలా రుచికరంగా ఉందన్నమాట. అందరు ఇంకా ఎంత ఎక్కువ ఎక్కువగా తినేస్తారు, ఇంకా కడుపులో ప్లేస్ లేదు కానీ ఆపలేకపోతున్నారనమాట. ఇంకా లడ్డూ కావాలి ఇంకా లడ్డూ కావాలి. అండ్ వాళ్ళు ఇద్దరు రేస్ పెట్టుకుంటున్నారు, ఏం 30 తినవా నేను 40, ఇది 41st లడ్డు అంటారు. తిని 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 మొత్తం మీద ఇంకా అసలు ఎలా పరిస్థితి అయిపోయిందంటే ఎవరు లేకపోతున్నారనమాట. సో ఒక్కొక్క పర్సన్ని లేపడానికి ఇద్దరు మళ్ళీ వాళ్ళకి తోడ అంటే తినిన తర్వాత లేపడానికి అనమాట. అండ్ లేపేసిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి నరసింహతో మాట్లాడుతున్నారు, చాలా బాగా చేశారండి, చాలా బాగుంది కానీ. సో మాట్లాడడానికైనా వాళ్ళు తల దింపలేకపోతారు, ఎందుకంటే ఇంతవరకు తినేశారు. సో ఇప్పుడు వేలేస్తే కూడా లడ్డు ముట్టుకోవచ్చు, అంతలాగా తినారనమాట. సో వీళ్ళందరూ ఇలానే మాట్లాడుతున్నారు పై చూసి, చాలా బాగా చేశారండి. కాకపోతే ఒక మాట, ఈ బంగారు పళ్ళాలు కప్పులు చెంచాలు కొంచెం జాగ్రత్త, మంచి రోజులు కాదు, ఎక్కడ మంచిగా దాచేసి పెట్టండి అని. ఇప్పుడు నరసింహేత అంటే స్వామి అంటారు, ఏంటంటున్నారు, అయ్యో మీరు తిన్నారు ఇది మీదండి, ఇంటికి పట్టుకెళ్ళండి అంటారనమాట. వీళ్ళు ఇంకా అసలు ఏం మాట్లాడతారు, మాదే మీరేనండి, మళ్ళీ మీరు తినేసిన తర్వాత ఇంకా మేము ఎందుకు మీరు తీసుకువెళ్ళండి అంటారు. సో వీళ్ళందరూ ఫటాఫట దాన్ని ప్యాక్ చేసేసి, ఇప్పుడు ప్యాక్ చేసి వెళ్ళాలంటే చప్పలు వేసుకోవాలి కదా, ఆ జోడులో వేసుకోవాలంటే కనీసం వంగి చూడాలి కదా, 700 జోడులు మీ జోడు ఎక్కడుందని. అది వంగలేకపోతున్నారు. వాళ్ళ అబ్బాయికి చెప్తున్నారు, ఒరే సంబు చూడరా, నేను వేసుకుంది నాదేనా చప్పలు, నేను వంగలేకపోతున్నాను చూడు, నేను వేసుకుని చప్పలు నాదేనా చూడమంటాడు అబ్బాయికి అనమాట. ఆ అబ్బాయి అంటాడు, నాన్న నేను ఎంత ఎక్కువగా తిన్నానని నేను కూడా కింద వంగలేకపోతున్నాను, నేను మీ పిలక చూసి వెళ్ళిపోతున్నాను స్ట్రేట్గా, మీ పిలక ఎక్కడ వెళ్తే అదే మన ఇంటి దారి అని, నేను వంగలేను నాన్న అంటాడు అతను. ఓన్లీ ఎవరిదైనా ఏదో వెళ్ళిపోదాం ఫస్ట్ ఇంటికని వీళ్ళ పరిస్థితి అనమాట. సో ఇలాంటి పరివేశము, అందరు ఎంత ఆనందంగా తినేసి చక్కగా, ఇక్కడ పాటలు జరుగుతున్నాయి, ఇక్కడ ఇది పరిస్థితి, అందరూ ఇంకా భోజనం తినేసి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే అందరు తినేసి వెళ్ళిపోయారు, నరసింహేత వాళ్ళ భార్య పట్టుకుంది నరసింహేతని, ఒకసారి ఇక్కడ లోపల రండి ఒకటి మాట్లాడాలి అంటే, ఇప్పుడు ఆవిడ అడుగుతుంది ఇది ఎలా వచ్చింది, అసలు మీరు ఏం చేస్తున్నారు. అందుకోసం నరసింహేత చాలా తెలివైనవాడు అంటే స్వామి, ఇప్పుడే వస్తాను, ఒకసారి చెమటెక్కిపోయింది కదా దామోదర్ కుండలో స్నానం చేసి ఇగో ఇప్పుడే వచ్చేస్తాను. ఈవిడ అనుకుంటే సరే కదా మళ్ళీ ఇంతలాగా పని చేశారే, అయితే ఆవిడంటే తొందరగా రండి, ఆకలేసింది ఇంకా తినలేదు వాళ్ళు అందరు, ఇంకా ఇప్పుడే వెళ్ళారు గెస్ట్ అని. స్వామి ఎస్కేప్ అనమాట. ఇక్కడే నరసింహేత పాటలు పాడుతూ పాడుతూ మధ్యలో ఆగాడనమాట. ఓయ్ టైం ఎంత అయింది, పాట ఆపేసి చెప్పారనమాట అతనికి. అయ్యా టైం ఎంత అయింది సార్ అంటే 2 అయ్యిందండి, 2 గంటలు. ఓ ఇంకా మా ఇంటికి వెళ్ళాలి, ఈ నెయ్యి తీసుకొని ఇంకా వంట చేయాలని తను పరుగులనమాట. సో ఆ నెయ్యితో నిండి ఉన్న గిన్నె తీసుకొని ఫటాఫట్ లోపలికి వెళ్తారనమాట. ఇటు అటు ఏమి చూడడు, ఇంకా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళి భార్యతో చెప్తాను, ఇగో తెచ్చేశాను ఇంక పట్టుకో, నేను స్వామి నేను పురోహితిని పిలవాలి కదా. ఈవిడ అంటుందన్నమాట, ఏంటండి ఇంత జోక్ చేస్తున్నారు, అన్ని అయిపోయింది కదా రండి కూర్చుని తిందాము, ఆకలేసింది. ఇతనంట నేను జోక్ ఏం చేయట్లేదు, నేను ఇప్పుడే వచ్చాను, నువ్వు ఏం మాట్లాడుతున్నావు. ఎప్పుడైతే ఆవిడ ఇలా మాట్లాడే మొదలుపెట్టింది, నరసింహత అన్నీ చూశాడు పక్కనే. ఓహో పూజ అన్నీ అయిపోయింది, ఎవరు చేశారు అని అడుగుతాడనమాట. ఈవిడ అంటుందనమాట, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు, మీరే కదా వచ్చారు అని. అప్పుడు నరసింహతకు అన్నీ అర్థమైపోయి, ఒకసారి ఆగు, నేనే కదా వచ్చాను ఇందాక, మీరే వచ్చారు, అయితే నేనే వచ్చినప్పుడు నువ్వు ఏమైనా తిట్టావా అని అడుగుతున్నారు. అర్థమైపోయింది, ఏం లేదండి. హా అమ్మయ్య, ఎందుకంటే ఇందాక వచ్చింది నేను కాదు, స్వామి వచ్చారు, ఆయనే అన్నీ చేపించారు. సో నువ్వేమైనా నన్ను అనుకొని ఏమైనా తిట్టేశావేమో స్వామికి అని. చూడంటే లేదండి అంత టైమే నాకు దొరకలేదు. అయితే పొన్నీ అదంతా వదిలి ఎక్కడ వెళ్ళారు, ఇగో ఇలానే 5 నిమిషాల ముందు దామోదర కుండకి వెళ్ళి స్నానం చేస్తానని వెళ్ళారు. నరసింహేత ఇంకా పరుగులు ఆ దామోదర కుండలో స్వామి ఉంటారని మొత్తం మీద పరిగెత్తి వెళ్ళినప్పటికైనా స్వామి అక్కడ, అప్పుడు ఇంకా నరసింహేత ఏడుస్తారనమాట. మొత్తం గ్రామంలో ఉన్న అందరికీ భోజనం పెట్టి మా ఇద్దరు భార్య భర్తని ఆకలిగా ఉంచుతారా, మీరు రాకపోతే నేను తినను, మీరు రావాలి మాతో పాటు మీరు తినాలి. అయితే నరసింహేతకి ఒక బ్లెస్సింగ్ ఉండేది, స్వామి ఆయనకి దీవించారు. ఏంటంటే నరసింహేత పాడిన కేదార రాగము స్వామికి చాలా ఇష్టం అన్నమాట. నరసింహేత ఎప్పుడైనా కేదార రాగంలో పాడితే ఇంకా సరే, స్వామి చెప్పారు నేను ఎక్కడున్నా ఇమ్మీడియట్గా నేను ప్రత్యక్షమవుతాను. సో వెంటనే నరసింహేత ఆ కేదార రాగంలో పాడడం మొదలు పెడతారు. దర్శన దోఘన శ్యామనాథ మురి అఖియా ప్యాసీరే, దర్శన దో నువ్వు కనిపించు, అఖియా అంటే కళ్ళు, ప్యాసి అంటే దాహమేసింది అంటారు. పానీ పీకర్ ప్యాస బుజావో నైనన్ కో కేసే సంజావో, దాహమేస్తే నీళ్ళు తాగితే దాహం పోతుంది కానీ నా కళ్ళు తాలూక దాహం నీకు చూస్తేనే తీరుస్తుంది, అందు గురించి నువ్వు తప్పకుండా కనిపించాలి. छोड़ो अब तो आँख में चोली मन के वासी रे, दर्शन दो घन श्याम नाथ मुरी अखिया प्यासी रे.
చాలా పెద్ద పాట. ఏదో ఒక రోజు ఆ పాట తీసుకుంటాను, దాని మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ.
ద్వార దయా కా జబ్ తూ ఖోలే పంచమ సుర మే గుంగా బోలే, అంధా దేఖే లంగడా చల్ కర్ పహుంచే కాశీ రే, దర్శన దో ఘన శ్యామ్.
స్వామి, నీ దయా తాలూక ద్వారాలను తీరిస్తే ఎవరైతే గుడ్డివాడు తనకి కనిపిస్తుంది, ఎవరైతే ఏమి వినలేడు తనకి వినిపిస్తుంది, ఎవరైతే నడవలేడు తను కాశీ వరకు నడుచుకొని వెళ్ళిపోతాడు. స్వామి, అలా ఉంది నీ దయా. ఈరోజు ఆ దయా నువ్వు నా మీద చూపించాలి. ఎందుకంటే నా కళ్ళుని నేను ఒప్పించలేకపోతున్నాను. ఎన్ని నచ్చ చెప్పినా కూడా అది ఒకటే అడుగుతుంది, నీకు చూడాలి, అప్పుడే దాహం తీరుస్తుంది. సో నువ్వు రా దయచేసి అని. అప్పుడు స్వామి ప్రత్యక్షం అవుతాడు. అండ్ అప్పుడు అతను అంటాడు, నేను ఇలా ఒప్పుకోను, లక్ష్మీదేవి రావాలి, బ్రహ్మ విష్ణు మహేష్ అందరూ ఉండాలి. సో అందరు వాళ్ళ వాళ్ళ సతీ సమేత వచ్చేస్తారన్నమాట. సో అప్పుడు అందరినీ నరసింహత తీసుకొని భోజనం పెడతారు. అండ్ నరసింహత అప్పుడు వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళని కూడా పిలుస్తారనమాట, మీరు రండి, మీరు భోజనం తీసుకోండి. సో బ్రహ్మ విష్ణు మహేష్తో పాటు నరసింహత తాలూకా అన్నయ్య అండ్ వదిన కూడా కూర్చొని ప్రసాదం తింటారు. సో ఇలా భగవంతుడు ఆయన భక్తుడిని ఎప్పుడు కాపాడతాడు. చరిత్రంలో ఇలా ఎన్నెన్నో కథలు ఉన్నాయన్నమాట. సో ఇంకొకటి మనం నేర్చుకోవలసిన గుణపాఠం ఈ కథలో ఏంటంటే, ఎప్పుడైతే మనకి భక్తులతో ఒక సంబంధం ఉంది, భగవంతుణ్ణి పొందడము సరళంగా అవుతుంది. ఇక్కడ నరసింహత తాలూకు అన్నయ్య ఏం చేశారు, ఆయన ఏం చేయలేదు భక్తి ఇప్పుడు వరకు. కానీ నరసింహత లాంటి గొప్ప భక్తుడు తన సోదరుడుగా ఉన్నాడని తను కూడా భగవంతుణ్ణి చూడగలరు. సో మనం కూడా ఎప్పుడైతే మనం అనుకోవచ్చు ఆ నరసింహత తాలూకు లక్కీ పర్సన్, తన సోదరుడు తన తమ్ముడు ఇంత మంచి భక్తుడుగా ఉన్నాడు, మళ్ళీ మా బంధు బాంధవులు అలాంటి ఎవరు లేరు. ఎవరైతే భక్తులుగా ఉన్నారు వాళ్ళకే మీ బంధువులుగా బాంధవులుగా ఉంచండి, ఎవరైతే భక్తులు వాళ్ళతో ఒక సంబంధం ఏర్పాటు చేయండి. ఇక్కడ మనం భగవంతుడు తాలూకా ఏ గుణాన్ని గురించి చర్చిస్తున్నాము, శరణాగత పాలక. ఎవరైతే భగవంతుడు తాలూకా శరణాగతి తీసుకుంటారో వాళ్ళని భగవంతుడు కాపాడతారు. కానీ భక్తులుగా మనం భగవంతుడు శరణాగతి ఎలా తీసుకోవాలంటే, భగవంతుడు తాలూకా భక్తులు శరణాగతి తీసుకోవాలి. ఎప్పుడైతే మనం అలా శరణాగతి తీసుకుంటామో భగవంతుడు ఎప్పుడు మనని వదలడు. ఎందుకంటే మనమంతా ఎలివేటెడ్ లెవెల్లో లేము, పూర్తిగా భగవంతుడి పట్ల మనకు ఉన్న శ్రద్ధ విశ్వాసం లేదు. కనీసం ఆ భక్తులు ఒక శరణాగతి తీసుకుంటే మనం భగవంతుణ్ణి చేరగలుగుతాం. మీరు ఏ భక్తుడు ఒక చరిత్రంలో చూడండి, ఇక్కడ నరసింహత గొప్ప భక్తుడు, కానీ భగవంతుడు ఎవరిని దర్శనమిచ్చారు, నరసింహత తాలూకు భార్యను, నరసింహత తాలూకు అన్నయ్య వదిన వాళ్ళని కూడా భగవంతుడు దర్శనమిచ్చారు. మనం తుకారాం ఒక జీవితంలో చూస్తే తుకారాం భార్యకి భగవంతుడు కనిపించారు ఎన్నోసారి. తుకారాం భార్యకి భగవంతుడు అంటే అస్సలు ఇష్టం లేదు, ఆవిడ ఎల్లప్పుడూ తిడుతూ ఉంటుందన్నమాట, ఈ విట్టల్ 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 అంటూ ఉంటాడు. అసలు ఈ విట్టల్ గురించి నా స్వామి నాతో దూరం అయిపోయారు, స్వామి అంటే నా భర్త నాతో దూరం అయిపోయాడు అని ఆవిడ ఎప్పుడు తిడుతూ ఉంటేదన్నమాట. అండ్ ఈ తుకారాం ఏం చేసేవాడు, తను పొద్దున్న వెళ్ళిపోతాడు ఏదో ఒక కొండపైన కూర్చొని భజన చేస్తూ ఉంటాడు. అండ్ ఆ ప్రదేశంలో చిన్న చిన్న బోల్డ్ కొండలు ఉన్నాయన్నమాట. సో ప్రతి కొండ పైన ఎక్కి తన భర్త ఉన్నాడా లేదా చూసి మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కి మళ్ళీ దిగి అంత చాలా పెద్ద శ్రమ. ఆవిడకి ఏం పని ఉంటుందంటే మధ్యాహ్నం పూట పాపం తనకి ఆకలేసి ఉంటుందని ఆ క్యారేజ్లు నెత్తి మీద పట్టుకుని ఆవిడ వెళ్తుందనమాట, కొండపైన ఎక్కి వెతుకోవడమే భర్త ఎక్కడున్నాడో భోజనం పెడతానని. సో ఇక్కడ ఆవిడకి భగవంతుడు ఇష్టం లేదు కానీ భర్త మీద ప్రేమ ఉంది. కానీ భర్త భగవంతుడిని ప్రేమిస్తున్నారు కనుక భగవంతుడు ఒక కృప ఆవిడ మీద కూడా ఉంది. ఎలా ఉందంటే, ఎప్పుడైతే ఒకరోజు ఇలా వెతుకుంటూ ఉంటే కొన్ని రోజుల్లో ఆవిడకి ఒక ఐడియా వచ్చింది. ప్రతి ఒక్క కొండ ఎక్కి దిగాలి ఎందుకు, ఆ కొండ కిందనే రాయి ఉంటుంది కదా, ఆ రాయిని చెవుల దగ్గర పెడితే ఏ కొండ మీద తుకారం భజన చేస్తున్నారు ఆ కొండ తాలూక రాయి లోపల నుంచి కూడా విఠల్ 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 అనే శబ్దం వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇంకా ఆవిడ ఇంకా కొండ ఎక్కడం దిగడం మానేసింది.
ఆవిడ ఏ కొండ దగ్గరికి వెళ్ళిపోయి రాయి చూస్తుందనమాట. విట్టెలు విట్టెలు వచ్చిందంట, ఈ కొండ మీద ఉన్నాడు తుకారామని. సో ఒకసారి అలానే చూసుకొని పైకి వెళ్ళింది ప్రసాదం ఇద్దామని. కానీ ఆ కొండ మీద చాలా రఫ్గా ఉంది, సో ముళ్ళు గుచ్చుకుందనమాట. ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే ఎక్కడో కూర్చొని ఆ ముళ్ళు తీయాలి. కానీ ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆ క్యారేజ్ అంతా పట్టుకొని ఉంది, అది ఎక్కడ దింపాలి ఏంటి తెలియట్లేదు. అండ్ మనకి ఎప్పుడైనా ముళ్ళు గుచ్చుకుంటే మనమే తీయాలంటే చాలా కష్టం. ఇవతల మనిషి ఏదైనా తీసేస్తే ఈజీగా అయిపోతుంది, మనకు అది నొప్పిగా ఉంటుంది. కానీ అక్కడ కొండపైన ఎవరున్నారు హెల్ప్ చేయడానికి? ఎవరు లేరు. అప్పుడు అక్కడ స్వామి ప్రత్యక్షమవుతారు. స్వామి ప్రత్యక్షమయ్యి, ఇగో ఇలా నీ కాలివు నేను తీస్తానంట, నువ్వు ఎవరు అని అడుగుతుంది. ఇవి అది నేనే విఠల్, నీ భర్త పూజ జపిస్తుంటాడు కదా అంట. నువ్వే నా విఠల, నీ మొహం కూడా నేను చూడను, వెళ్ళంటాడు. నీ మొహం కూడా నేను చూడను, నీ గురించే కదా తను నాతో దూరం అయ్యా, నువ్వు పో అంటుందన్నమాట. సో ఇవి ఇలా మొహం పెడితే భగవంతుడు మళ్ళీ ఇటు వస్తారు, తీసేస్తాను ముళ్ళు తీసేస్తాను రా, ఆ వద్దని ఇటు చూస్తుంది. 8 దిశల్లో ఆవిడ చూసిందనమాట, కానీ భగవంతుడు వదలలేదు, ఇటు అటు బతమాలుతున్నారు, తీసేస్తాను తీసేస్తాను. మొత్తం మీద స్వామి అంటున్నారు, చూడు నా భక్తుడికి ఆకలేసింది, ఇది నేను తీస్తే నువ్వు తొందరగా వెళ్ళి భోజనం పెడతావు. నీకు తుకారం అంటే చాలా ఇష్టం, నాకు తుకారం అంటే చాలా ఇష్టం, మన కామన్ ఇంట్రెస్ట్ కోసం మనం కాంప్రమైజ్ అయిపోతాం. నువ్వు నా వైపు చూడొద్దులే, నువ్వు అటు చూడు, నేను నీ ముళ్ళు తీసేస్తాను. ఆవిడ అటు చూసుకొని కూర్చుంటే స్వామి ఆవిడ కాలు తీసుకొని ఒళ్ళు పెట్టుకొని ముళ్ళు తీశారనమాట. సో ఇక్కడ ఏమైంది, భక్తులతో అనుబంధనం ఉంటే ఈజీగా స్వామి దొరికారు. అదే జయదేవ గోస్వామి యొక్క జీవితం కూడా అలానే ఉంది. జయదేవ గోస్వామి ఒకసారి ఆయన కూడా నరసింహమేత లాగానే ఆయనకి భగవంతుడి తాలూకా కథ, భగవంతుడి తాలూకా లీలలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఒకసారి తను ఏం చూశారంటే, స్వామి రాధారాణికి చెప్తున్నారు, దేహి తవ పాద పల్లవముదారం, ఓ రాధారాణి అలిగి ఉందన్నమాట రాధారాణి, నీ కాలిలా ఇవ్వు నా శిరసు మీద పెడతాను. జయదేవ గోస్వామి అనుకుంటారు, చిచి అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నాకు, స్వామి ఎందుకు ఇలా అంటారు రాధారాణితోనే, నేను ఇది రాయను, ఒకసారి ఫ్రెష్ అయ్యి వస్తాను, స్నానం చేసి వస్తాను. సో భార్యతో చెప్పి వస్తారనమాట, నేను స్నానం చేసి వస్తున్నానని. ఇప్పుడు జయదేవ గోస్వామి ఎంత గొప్ప భక్తుడు అంటే, నది స్నానంకి వెళ్తే కూడా గంటలు గంటలు పడతాయి. అయ్యో స్నానంకి ఎందుకండి గంటలు గంటలు పడతాయి? ఎందుకంటే ఎక్కడ చూసినా కృష్ణుడు గుర్తొచ్చేస్తాడు. స్నానంకి నదికి వెళ్తారు, నదికి చూస్తే యమున గుర్తొస్తుంది, యమునని చూస్తే కృష్ణుడు గుర్తొస్తాడు, అక్కడ ఏదో పాటలు పాడుతూ ఉండిపోతాడు. మళ్ళీ ఎవరో వచ్చి చెప్తారు, స్నానం చేయండి ఇంకెంతసేపు అంటే అప్పుడు స్నానం చేస్తారనమాట. సో ఈసారి కూడా అతను అలా ఉండిపోయాడు గంటలు గంటలు. ఇక్కడ ఇవి వేచి ఉందనమాట, ఆకలేసింది, ఇంకా ఇతను రాలేదు. ఆ రోజుల్లో భర్తని పెట్టిన తర్వాతే భార్య తినాలన్నమాట, అదొక రూల్. ఇప్పుడు అది ఎవరు ఫాలో చేయట్లేదు అనుకోండి, దాని వ్యతిరేకంగా ఫాలో చేస్తే అది వదిలేద్దాంలే, అది వేరే టాపిక్. సో ఆవిడ వేచి ఉంది, రావట్లేదు రావట్లేదు రావట్లేదు. కానీ ఇక్కడ స్వామి అనుకుంటున్నారు, జయదేవ గోస్వామి ఎందుకు ఆ లైన్ రాయలేదు, అది నిజమైన ఘటన, నేను రాధారాణి తాలూకా కాలు అడిగాను శిరస్సు మీద పెడతానని. సో స్వామినే జయదేవ గోస్వామి లాగా వచ్చి ఆ గది లోపలికి వెళ్ళిపోయి ఆ పెన్ను తీసుకొని దేహి తవ పాద పల్లవముదారం అది రాసేసి వెళ్ళిపోతున్నారు. అప్పుడు భార్య పట్టుకుందనమాట, ఎక్కడా ఇప్పుడే కదా వచ్చారు, భోజనం తిని వెళ్ళండి, చుచ్చాక కూర్చుంటారు తింటారు, తినేసిన తర్వాత ఇగో నేను కొంచెం బయటికి తిరిగి వస్తానని వెళ్ళిపోతారు. ఈవిడ తినేసారు కదా జయదేవ గోస్వామి, ఆవిడ కూడా తినేసి పడుకుంటుంది. మన ఒరిజినల్ జయదేవ గోస్వామి వస్తారు, తలుపు కొడతారు, భార్య పడుకొని ఉంది, తలుపు తీస్తుంది, తీసేసి అలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఇలా లోపలికి వెళ్ళిపోతుంది, భోజనం పెట్టవా అని. ఏది ఇప్పుడే కదా తినేసి వెళ్ళారు అని, నేను ఎప్పుడు వచ్చానని అతను వాదిస్తాడు. ఇప్పుడే కదా మీరు వచ్చారు, మీరు తినిన తర్వాత నేను తిన్నానని ఆవిడ అంటుంది. అప్పుడు జయదేవ గోస్వామికి అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఆవిడతో వాదించకుండా మొత్తం మీద ఫస్ట్ గది లోపలికి వెళ్తారు, వెళ్ళి ఆ పుస్తకం తీస్తారు. తీసి చూస్తే స్వామి తన ఓన్ అక్షరాలతో అక్కడ వాక్యం రాశారనమాట. సో అప్పుడు తను ఏడుస్తాడనమాట, నేను ఇంతలాగా ఆయన్ని పూజిస్తూ ఉంటే నిన్ను దర్శనం ఇచ్చేసి వెళ్ళిపోయారు, కానీ నాకు దర్శనము. సో భక్తుల ఒక సాంగత్యంలో మనకు మనం ఉంటే మనకి కాంప్లిమెంటరీ ఫ్రీగా దర్శనం దొరుకుతుంది, అంత కష్టపడే అవసరం లేదు. అందుకోసం కలియుగంలో భక్తి వినోద్ ఠాకూర్ ఏమంటారు, భక్తుల సంఘంలో ఉండండి, అదే మనకి మన స్ట్రెంగ్త్ అన్నమాట. భక్తుల ఒక సంఘంలో ఉంటే ఎలా అయితే మనము ఆ కుంభమేళా స్నానానికి వెళ్తే మనం ఏం కదలే అవసరం లేదు, ఎంతమంది జనాలు ఉంటారంటే వాళ్ళే మనకి తోసి తోసి గంగా స్నానం కూడా చేపించేస్తారు, వాళ్ళే తోసి తోసి బయట కూడా తీసేస్తారు. మనం అలా నిలబడితే సరిపోతుంది, గంగా స్నానం అయిపోతుంది. అలానే మనం భక్తుల ఒక సాంగత్యంలో ఉన్నామంటే సరిపోయింది, ఇంకా వాళ్ళు మనకి లాగి లాగి వైకుంఠం తీసుకెళ్ళిపోతారు. భక్తుల ఒక సాంగత్యంలో మనము ఉండాలి. తుకారామైన జయదేవ స్వామి అందరూ, మీరు గొప్ప భక్తులు అందరు లీలలు చూడండి, వాళ్ళ సాంగత్యంలో ఉన్న వాళ్ళు. అయితే మా ఇంట్లో అలా ఎవరు లేరండి, తుకారాము జయదేవు ఏవి లేరు. నా పరిస్థితి ఏంటి, ఉన్నారు కదా శ్రీల ప్రభుపాదకి, శ్రీల ప్రభుపాద సాంగత్యంలో మనం ఉంటే తప్పకుండా. ఎందుకంటే శ్రీల ప్రభుపాద భగవంతుడు తాలూకా శుద్ధ భక్తుడు, ఆయన సాంగత్యంలో ఉంటే తప్పకుండా మనము భగవద్ధామాన్ని వెళ్ళగలుగుతాము. మొన్న కార్తీక మాసంలో విశాఖపట్నం డివోటీస్ అందరూ జైపూర్ బృందావన్ యాత్రకు వెళ్ళారు. నేను ఏదో పని ఉండి వెళ్ళలేకపోయాను. సో అక్కడ జైపూర్లో వాళ్ళు ఎక్కడెక్కడైతే దర్శనం చేస్తున్నారు, ప్రతి చోటు నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు, మాతాజీ నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, మాతాజీ నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. అయితే ఒక మాతాజీ అంటున్నారు, మాతాజీ కార్తీక మాసంలో మేము ఇక్కడ వచ్చాము, అసలు రాధా గోవింద టెంపుల్లో చూడండి ఎంతో వేలాది మంది మాతాజీ, ఎంత అందరూ దీపాలు పెడుతున్నారు స్వామికి అని. సో నేను ఒక ప్రశ్న అడిగాను, అంతమంది వేలాది మంది భక్తులు ఉన్నారు కదా, అంతమంది భక్తుల్లో స్వామి మీ యొక్క ప్రేయర్ని, మీ యొక్క ప్రార్థనని స్వీకరిస్తున్నారా లేదా, స్వామి మీ వైపు చూస్తున్నారో లేరు మీకు ఎలా తెలుస్తుంది, దానికి నాకు జవాబు ఇవ్వండి. ప్రతి ఒక్కరూ నాకు జవాబు ఇవ్వాలి. సో దారంతా అందరూ నాకు వాట్సాప్ పంపించారు, అందరూ ఒక్కొక్కరు చెప్పారు. కొందరు అన్నారు, నాకు ఆ విశ్వాసం ఉంది స్వామి నా వైపు చూస్తున్నారు, ఎందుకంటే స్వామి అంతర్యామి, వేలాది మంది భక్తులు ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రతి ఒక్క భక్తుడు ఒక హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నారు, కనుక తప్పకుండా ఆయన నా ప్రార్థనని స్వీకరిస్తున్నారు. అలా ప్రతి ఒక్కరూ రకరకాలుగా జవాబులు ఇచ్చారు. తర్వాత నేను ఒకటి చెప్పాను, అయితే సరే మీరు అందరు జవాబు ఇచ్చారు బాగానే ఉంది, ఇప్పుడు నేను మీ అందరికి ఒక సీక్రెట్ చెప్తాను, ఇంతమంది భక్తుల్లో కూడా స్వామి మీ వైపు చూడాలంటే దానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. సో వాళ్ళందరూ అన్నారు, సరే మాత్రం చెప్పండి ఆ ట్రిక్ ఏంటి, మాకు కావాలి. మీ అందరికీ కావాలి ఆ ట్రిక్, ఎస్ ఆర్ నో? ఇంతమంది భక్తులు కూడా మన వైపే చూస్తారు. సో ఆ ట్రిక్ ఏంటంటే, నేను వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. క్రికెట్ స్టేడియంకి వెళ్ళారనుకోండి, అక్కడ క్రికెటర్స్ అందరు ఆడుతూ ఉంటే పబ్లిక్లో అందరు అరుస్తూ ఉంటారు, ధోని ధోని, ఇప్పుడు ధోని మర్చిపోదామా, కోహ్లీ 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 అరుస్తూ ఉంటారు, ఫోర్ కావాలి సిక్స్ కావాలి, ఫోర్ కావాలి సిక్స్ కావాలి. వీళ్ళకి విని 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 ఇప్పుడు ఇంకా అలవాటు అయిపోతుంది. సో ప్రతిసారి మీరు కోహ్లీ కోహ్లీ అరుస్తుంటారు వెనక చూడడు, ఎందుకని అందరు అరుస్తూ ఉంటారు. కానీ ఒకవేళ ఎవరైనా కోహ్లీ తాలూకా గర్ల్ ఫ్రెండ్ పేరైనా, కోహ్లీ తాలూకా అమ్మగారి పేరైనా పిలిచారనుకోండి, వెంటనే చూస్తారు ఎవరది అలా పిలిచారు, అవునా కాదు. అలానే స్వామి కూడా మనం కృష్ణ 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 అని పిలుస్తూ ఉంటాం, బాగానే అందరు పిలుస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం స్వామి తాలూకా శుద్ధ భక్తుడు ఒక పేరు పిలిచామనుకోండి, వెంటనే స్వామి చూస్తారు ఎవరది, నా శుద్ధ భక్తుడు పేరు చెప్పారు ఎవరది. అందు గురించి మనం ఎప్పుడైనా భగవంతుడు దర్శనం చేస్తే, ఎప్పుడైనా స్వామికి మనం నమస్కారం పెడితే, మన హృదయంలో ఒక చిత్రపటం ఉంచాలి. ఎవరిది అది? శ్రీలా. మనం ఎప్పుడైతే నమస్కారం పెడతాం మనం చెప్పాలి శ్రీల ప్రభుపాదకి, ఎవరది, నా శుద్ధ భక్తుడు పేరు చెప్పారు అని స్వామి వెంటనే చెప్తారు, ఎవరన్నారు. మన హృదయములో మురుకులు ఉన్నాయి అన్ని కల్మషాలతో, అసలు మోహ మాయ మద మత్సర్యాతో నిండి ఉన్న మన హృదయం నుంచి చెడు వాసన వస్తుంది, మన వైపు చూడాలని కూడా స్వామికి అనిపించదు. కానీ ఎప్పుడైతే మన హృదయంలో మన నాలుక మీద శ్రీల ప్రభుపాద ఒక పేరు, ఆయన మన హృదయంలో ఆయన ఒక చిత్రపటం ఉంచుతాము, వెంటనే ఇంతమందిలో కూడా స్వామి మన వైపు చూస్తారు. అందు గురించి ఇకపైన ఎప్పుడైనా మీరు ఎక్కడ వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ తీర్థస్థానానికి వెళ్ళినా, ఏ తీర్థస్థానంలో ఎక్కడైనా మీరు నమస్కారం పెట్టినా, ఎప్పుడు స్వామిని చూసినప్పుడు ఒక మాట మీరు తప్పకుండా చెప్పాలి, ఏంటది? శ్రీల ప్రభుపాదకి. భక్తులు ఒక పేరు మన నాలుక మీద ఉండాలి, భక్తులు మన హృదయంలో నివసించాలి, భక్తుల్ని ప్రేమించాలి, భక్తులు ఒక ఆశ్రయమనము తీసుకోవాలి. ఎవరైతే స్వామి తాలూక భక్తులకు ఆశ్రయ తీసుకున్నారో భగవంతుడు వాళ్ళని ఎప్పుడూ వదలరు. అండ్ జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా స్వామి తప్ప ఎవరు శరణాగతి తీసుకో. నాకు గుర్తుంది చిన్నప్పుడు మా కజిన్ సిస్టర్, ఆవిడ చాలా చక్కని గిటార్ వాహిస్తుంది అండ్ మంచిగా పాడుతుంది అన్నమాట. ఆవిడ ఒక చక్కని పాట పాడేది, అది నా హృదయానికి చాలా టచ్ అయింది. నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా వయసు అప్పుడు మేబీ నేను 3rd క్లాస్లో 4th క్లాస్లో ఉన్నానేమో. అదేం వైష్ణవ ఆచార్యుల పాట కాదండి, ఏదో సినిమా పాటే. కానీ ఆవిడ ఆ సినిమా పాటలో కూడా కృష్ణుడిని కలిపింది. అది నేను చిన్నప్పటి నుంచి నాకు ఎటువంటి అంటే సమస్య వచ్చినప్పుడు నేను ఆ పాటను గుర్తు చేసుకుంటాను. ఆవిడ పాట ఎలా ఉందంటే, అది హిందీ పాట, మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. ఆవిడ అంటుంది, జబ్ కోయి బాత్ బిగడ్ జాయ్, జబ్ కోయి ముష్కిల్ పడ్ జాయ్, తుమ్ దేనా సాథ్ మేరా ఓ కృష్ణా. అర్థమైంది? జబ్ కోయి బాత్ బిగడ్ జాయ్, జబ్ కోయి ముష్కిల్ పడ్ జాయ్, తుమ్ దేనా సాథ్ మేరా ఓ కృష్ణా. నా కోయీ హే నా కోయీ థా, జిందగీ మే తుమ్హారే సివా, తుమ్ దేనా సాథ్ మేరా ఓ కృష్ణా. సో ఎప్పుడు మన జీవితంలో ఏ ప్రాబ్లం వచ్చినా ఈ పాట గుర్తు చేయాలి. జబ్ కోయీ బాత్ బిగడ్ జాయ్, ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి. జబ్ కోయీ ముష్కిల్ పడ్ జాయ్, ఏదైనా సమస్య చిక్కుపోయామనుకోండి. తుమ్ దేనా సాథ్ మేరా, స్వామి నువ్వు నా చేతు వదలవద్దు, నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉండు. ఎందుకు? నా కోయీ హే నా కోయీ థా, నీ తప్ప ఎవరు లేరు, ముందు కూడా లేరు, ఏదో పూర్వంలో ఉన్నారు ఇప్పుడు లేరు హెల్ప్ చేయడని కాదు. నా కోయీ హే నా కోయీ థా, జిందగీ మే తుమ్హారే సివా, నువ్వు లేకుంటే ఎవరున్నారు. తుమ్ దేనా సాథ్ మేరా ఓ కృష్ణ. సో ఇది భగవంతుడిలో ఉన్న ఒక గుణం. ఎవరైతే శరణాగతి తీసుకుంటారో వాళ్ళని కాపాడతారు. ఇంకొక గుణంకి వెళ్ళిపోదాము. సాధు సమశ్రయా, సాధు సమశ్రయ అంటే రూప గోస్వామి అంటారు, పార్షియాలిటీ టు డివోటీస్. పార్షియాలిటీ టు డివోటీస్ అంటే ఎప్పుడు భక్తుల పట్ల కొంచెం పక్షపాతం చూపిస్తారు. అది భగవంతుడిలో ఉన్న ఒక గుణం అన్నమాట. పాండవాలు భగవంతుడి తాలూకా గొప్ప భక్తులు. అండ్ భగవంతుడికి పాండవాలంటే చాలా ఇష్టం. మనం మహాభారత ఒక కథ వింటే మనం చూస్తాము ఎల్లప్పుడూ పదే పదే భగవంతుడు వాళ్ళని కాపాడారు. మీ అందరికీ గుర్తుంటే ఆ కథ, అర్జున్ ఏమంటాడు, ఒకసారి ప్రతిజ్ఞ చేసుకుంటాడు, నేను జయద్రథ్ని సూర్య అస్తం ముందు చంపేస్తాను, ఒకవేళ చంపలేకపోయానంటే నేనే అగ్గి తయారు చేసి దూకేస్తాను. సో అప్పుడేమవుతుంది, ఈ కౌరవాలందరూ జయద్రథ్ని బాగా కాపాడతారనమాట. సో పొద్దున్నుంచి మధ్యాహ్నం అవుతుంది, మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, కానీ జయద్రథ్ని ఎవరు వెతుకోలేకపోతారు, అక్కడో దాక్కుని ఉన్నాడనమాట. మొత్తం మీద కృష్ణుడు ఒక యుక్తి చేస్తారు. ఇంకా సాయంత్రం అవ్వలేదు, ఆయన మేఘాల్ని తీసుకొచ్చి సూర్యుని కప్పేస్తారన్నారు. ఎప్పుడైతే సూర్యుని ఇలా కప్పేస్తారో అందరు అనుకుంటారు సాయంత్రం అయిపోయింది. సో అప్పుడు జయదత్ అనుకుంటారు, ఓహో సాయంత్రం అయిపోయింది, ఇంకా నేను బయటికి రావచ్చు, తను చక్కగా అలా బయట నడుచుకొని వచ్చేస్తాడనమాట. అర్జున్ అప్పుడు అనుకుంటాడనమాట, ఇంకేం చెయ్యాలి నేను, ఇంకా అగ్గి తయారు చేసి ఇంకా దూకేయడం. అప్పుడు వెంటనే కృష్ణుడు ఏం చేస్తారు, ఆయన ఒక చేతి ఇలా మూవ్ చేస్తారు, ఆ మేఘాలు పోయి మళ్ళీ సూర్య కిరణాలు కనిపిస్తాయి. అప్పుడు అందరు అంటారు, ఆ ఇంకా సూర్యాస్తం అవ్వలేదు, సూర్య ఇంకా ఉంది. అప్పుడు వెంటనే ఇతను ఏం చేస్తాడు, అర్జున్ జయద్రథ్ని చంపేస్తాడు. అలా మనం మహాభారత ఒక కథలు వింటే పదే పదే భగవంతుడు ఏం చేశారు, పాండవాల్ని కాపాడారు. అండ్ పాండవాలు భగవంతుడి పైన కంప్లీట్ సరెండర్. ఒక కథ వస్తుంది, ఎలా చివరిలో మొత్తం యుద్ధంని గెలిచినప్పటికీ దుర్యోధన్ నీళ్ళ లోపల వెళ్ళి దాక్కుంటాడు. నీళ్ళ నుంచి బయటకు వచ్చినప్పటికీ అతను నీళ్ళ నుంచి లోపల నుంచి అరుస్తున్నాడు యుధిష్ఠిరికి, నువ్వు నాకు మోసం చేసావు, నువ్వు ఇలా చీటింగ్ చేసావు, ఇలా చీటింగ్ చేసావు, ఇలా చీటింగ్ చేసావు, అందుకోసమే నువ్వు గెలిచావని. సో అప్పుడు యుధిష్ఠిర మహారాజు, ఆయన చాలా మంచి హృదయం కలిగిన ఆయన, సరే వెంటనే అంటారు, సరే అయితే ఒకవేళ నీకు అలా అనిపిస్తుందా నేను చీటింగ్తో ఈ వార్ గెలిచానని, సరే అయితే వదిలే నీకు ఇచ్చేస్తాను రాజ్యం అని. అప్పుడు దుర్యోధన్ బయటకు వచ్చి చెప్తారు, అలా కాదు నేను యుద్ధం చేస్తాను. యుధిష్ఠిరు అంటారు, సరే అయితే నువ్వు మాలో ఎవరు నీకు ఎవరు కావాలి ఎంచుకొని నువ్వు యుద్ధం చేసుకో, ఒకవేళ మా పాండవాలు ఎవరు ఒక్కరిని నువ్వు ఓడించేస్తే రాజ్యమంతా నీకు ఇచ్చేస్తాను. అప్పటికి కృష్ణుడు హార్ట్ అటాక్ వచ్చేసింది. ఇతనికి ఇంత కాపాడి కాపాడి పాండవాళ్ళకి ఇక్కడ తీసుకుంటే వీళ్ళు అనుకోకుండా ఎప్పుడు కాదప్పుడు వాగ్దానం ఇస్తూనే ఉంటారు, నా టెన్షన్, వీళ్ళు ఎలా కాపాడు. కానీ అఫ్ కోర్స్ ఆ రోజుల్లో కలియుగం కాదు కదా, కలియుగం ఉంటే ఏమయ్యేది, దుర్యోధన వెంటనే నేను నకులతో ఫైట్ చేస్తాను రా అంటారు. కానీ కలియుగం కాదు కదా, వాళ్ళ తనకు ఒక స్టేటస్ ఉంది, మీరందరు యూజ్లెస్, నేను దీంతో ఫైట్ చేస్తాను అంటారు. పాండవాలు చాలా మంచి హృదయం కలిగిన వాళ్ళు. ఒకసారి ఏమైందంటే, ఈ యుద్ధం అయిన ముందు ఎప్పుడైతే యుద్ధం ఫైనల్ అయిపోయింది ఇంకా యుద్ధం చేయవలసిందే, అప్పుడు దుర్యోధన్ సహదేవ్ దగ్గరికి వెళ్తాడు. ఈ సహదేవ్లు ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే, తన జ్యోతిషుడు, చక్కగా జాతకాలు చూడగలుగుతాడు, ఏ పూజ చేస్తే ఏమవుతుంది అన్ని చెప్పగలుగుతాడు, చక్క జ్ఞానం ఉందన్నమాట. సో దుర్యోధన్ వెళ్ళి సహదేవ్తో అంటాడనమాట, ఈ యుద్ధ గెలవాలంటే నేను ఏం చెయ్యాలి. సో సహదేవ్ ఇలా అలా చూసేసి, సింపుల్, అమావాస్య రోజు కాల బలి యజ్ఞం నువ్వు చేస్తే తప్పకుండా ఈ యుద్ధాన్ని నువ్వు గెలుస్తావు. అక్కడ కృష్ణ వింటున్నాడు, మళ్ళీ హార్ట్ అటాక్. వీలేంటి, నేను ఇంత కష్టపడితే ఈజీ ఈజీగా అన్నీ చెప్పేస్తారు అని. ఇప్పుడు కృష్ణ ఆలోచిస్తారు ఏం చేయాలి, ఇతను చెప్పేశాడు కాల బలి యజ్ఞం చేయండి, అమావాస్య రోజు తప్పకుండా నువ్వే గెలుస్తావు. కృష్ణుడు ఏం చేశాడు, క్యాలెండర్ చూసుకున్నారు, అమావాస్య ఎప్పుడు, అమావాస్య రేపు పడిందనమాట. అమావాస్య రేపు పడితే కృష్ణుడు ఈరోజే వెళ్ళి యమునా నది దగ్గర పూజారీలు పంతులు వాళ్ళని పిలిచేసి బ్రాహ్మణాలని పిలిచేసి అందరు యోగులు ఋషులు మునులు అందరినీ పిలుస్తారు. పిలిచి చెప్తాను నేను తర్పణ చేస్తాను, తర్పణ, తర్పణ అంటే పూర్వజులకి, పూర్వులకి తర్పణ చేస్తానమాట, ఆఫరింగ్ ఇస్తారనమాట. ఈ బ్రాహ్మణులు అంటారు తర్పణ అనేది అమావాస్య రోజు చేస్తారు, అమావాస్య రేపు, కృష్ణుడంటే ఈరోజు తర్పణ ఇస్తానంటారు. కానీ ఆయన దేవత దేవుడు కదా, ఇంకేం చెప్దామని, అయితే సరే అయితే చేయండి అంటారు వీళ్ళందరూ. సరమని మొదలుపెట్టారు. పైన సూర్య చంద్ర ఇద్దరు చూస్తున్నారు. చంద్రుడు సూర్యతో అడుగుతున్నాడనమాట, ఎక్స్క్యూజ్ మీ, అమావాస్య ఎప్పుడు? నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, ఎందుకంటే రేపే కదా అమావాస్య అని. సూర్య అంటే నాకు కన్ఫ్యూజన్గా ఉంది, మళ్ళీ ఎందుకు ఈరోజు చేస్తే నాకు అర్థం అవ్వట్లేదు, అయితే వెళ్ళి అడుగుదామా అని ఇద్దరు నిశ్చయిస్తారనమాట. వాళ్ళు ఇద్దరు వెళ్తారు కిందకి, కిందకి వెళ్ళి కృష్ణుడికి అడుగుతారనమాట. అంటే ఏమనుకోకపోతే అమావాస్య ఈరోజు కాదు రేపు స్వామి అంటారు. కృష్ణుడు అంటారు అమావాస్య ఏ రోజు పడుతుంది, ఏ రోజైతే సూర్య చంద్ర ఒకే లైన్లో నిలబడతారు, మీరిద్దరు నిలబడారు కదా ఈరోజే అమావాస్య, మీరిద్దరు ఆశ్చర్యపోతారనమాట. అప్పుడు వెంటనే కృష్ణ పిలుస్తారనమాట, ఓ అర్జున్ యుధిష్ఠిరండి, మనం కాలబలి యజ్ఞం చేద్దాం, ఈరోజు అమావాస్య, వీళ్ళు ఇద్దరు ఉన్నారు ఇక్కడే, మీరు ఇక్కడే ఉండండి, యజ్ఞం చేపించేస్తారు. సో దుర్యోధన్ క్యాలెండర్ చూసి చేస్తారు, వీళ్ళు ముందే యాగాన్ని చేసేసుకుంటారు. సో అలా మీరు చూడండి, ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం, సాధు సమశ్రయ పార్షాలిటీ టు డివోటీస్. ఎల్లప్పుడు కృష్ణుడు ఏదైనా చేసేస్తారు భక్తుల కోసం, క్యాలెండర్ అయినా మార్చేస్తారు, సూర్య తాలూకా దిశ మార్చేస్తారు, గాలి ఆపేస్తారు, ఏదైనా చేసేస్తారు, భక్తుడిని ఎల్లప్పుడూ కాపాడతారు అండ్ పర్సనల్గా కాపాడతారు, ఎవరిని పంపించడం కాదు. ఆయన ఒక భక్తుడు, ఆయన ఒక పర్సనల్ లవ్ అనమాట. సీ మనం కూడా మామూలుగా ఎవరైనా వచ్చారనుకోండి, గ్యాస్ సిలిండర్ వాడు, కూరగాయల వాడు, మన పని మనిషిలో డబ్బులు పంపించేస్తాం, 100 రూపాయలు ఇచ్చేతను నిలబడి ఉన్నాడు. ఎవరైనా మన ఓన్ పీపుల్, సొంత వాళ్ళు వచ్చారనుకోండి, మన పిల్లల్ని పంపిస్తాం, అంకల్ వచ్చారు డబ్బులు ఇచ్చేయని. ఎంత క్లోజ్గా ఉంటే అంతలాగా మనం రిలేషన్ మెయింటైన్ చేస్తాం, మరీ క్లోజ్ అయితే మనమే వెళ్ళి మాట్లాడతాం. అలానే కృష్ణుడు కూడా భక్తుల పట్ల చాలా ఎక్కువ ప్రేమ అన్నమాట. భక్తులు ఎటువంటి ఇబ్బందిలో ఉంటే ఆయన పార్షదుల్ని పంపించడం కాదు, ఒక్కొక్కసారి ఆయన స్వయమే వచ్చేస్తారు. అందుగురించి ఒకసారి అక్బర్ బీర్బల్కి అడిగాడనమాట, మా భగవంతుడు ఒకే ఒకసారి కనిపించారు కానీ మీరే, మీ భగవంతుడు ఏంటి, ఒక్కొక్కసారి రాంబన్కే, ఒకసారి శ్యాంబన్కే, ఒకసారి జగన్నాథ్, ఒకసారి పరశురామ్, ఒకసారి దశవతారే కదా, ఎన్నెన్నో అవతారాలు, ఎందుకు అంత అవసరమా? మీరు అంటారు ఆయన దేవాది దేవుడు, ఆయన అంత గొప్పవాడు ఉంటే ఆయనే ఎందుకు రావాలి పర్సనల్గా ప్రతిసారి అని అడుగుతారనమాట. బీర్బల్ అంటాడు, నాకు 2 రోజులు ఇవ్వండి, నేను ఒకసారి ఆలోచించి వస్తానంటాడు. 2-3 రోజుల తర్వాత బీర్బలు అక్బరు వాళ్ళు చక్కగా ఏదో పడవ లోపల వెళ్ళిపోతున్నారు నది విహారానికి, జల విహారానికి వెళ్ళిపోతూ ఉంటే పక్క నుంచి ఇంకొక పడవ వెళ్ళిపోతుంది. ఆ పడవలో అక్బరు తాలూకా మనవడు ఉన్నాడనమాట. ఆ మనవడుని ఆయా ఆడిపిస్తుందన్నమాట. ఆయా ఆడిపిస్తూ ఉంటే చేయి జారింది, ఆ మనవడు లోపల పడిపోయాడు. ఎప్పుడైతే తను లోపల పడిపోతాడు, అక్బర్ ఇక్కడ నుంచి ఆ దృశ్యాన్ని చూసి తను కూడా వెంటనే దూకుతాడు. వెంటనే దూకి ఫటాఫట్ అన్ని బయట తీసి, బయట తీసి చూస్తే మనవడు కాదనమాట, డాల్ అనమాట. ఇదంతా బీర్బల్ ఏర్పాటు చేశాడు. సో అప్పుడు బీర్బల్ అంటాడు, మీరు బాద్షా, అంతమందికి మీరు పెద్ద సమ్రాటుగా ఉన్నారు, మీ మనవడు పడిపోయినప్పుడు ఇంతమంది సైనికులు ఉన్నారు, మీరు చెప్పొచ్చు కదా వెళ్ళు దూకు నువ్వు తీసుకురా అని, మీరే స్వయంగా ఎందుకు దూకారు? సో అప్పుడు అక్బర్ అంటారనమాట, నా సొంత మనవడు, నేను ఎవరి మీద ఆధారపడను, ఆ నిమిషం నాకు ఆలోచన కూడా రాలేదు, తన్ని చూసి వెంటనే దూకాలని అనిపించింది. సో అప్పుడు బీర్బల్ అంటారు, అలానే మా భగవంతుడికి కూడా భక్తులంటే చాలా ప్రేమ, ఎప్పుడైతే భక్తులు ప్రాబ్లంలో ఉన్నారంటే దాన్ని వెంటనే వస్తారు, ఇతన్ని పంపిస్తాము తర్వాత పంపిస్తాము అలాంటి ఆలోచన ఉండదు. సాధు సమశ్రయ, భక్తులంటే భగవంతుడికి చాలా ఇష్టం. రూప గోస్వామి అంటారు, ఒకసారి ఎవరైనా గోవింద అని ప్రేమతో ప్రేమతో అంటేనే సరిపోయింది, ఆయన వెనకనకి వెళ్ళిపోతారన్నమాట. మీ అందరికీ గుర్తుంటే నేను ఒకసారి ఒక కథ చెప్పాను, ఎలా పద్మావతి అని ఒక అమ్మాయి ఉండేది జగన్నాథ్పూరిలో. ఆ అమ్మాయి చాలా చక్కగా గీత గోవింద పాడేది, జయదేవ గోస్వామి రాసిన గీత గోవింద. ఆవిడ ఎంత భావంతో పాడేదన్నమాట, ఆ పాడడా ఆవిడ పాడితే వినడానికి జగన్నాథస్వామి గర్భగుడి వదిలేసి ఆవిడ వెనక వెనక నడిచేవారన్నమాట. సో ఆవిడ ఎప్పుడు పాడేది, వంకాయ తోటలో ఆ వంకాయలు ఇలా తిప్పుతూ ఉంటే రాత్రి సమయంలో అలా పాటలు పాడుతూ పాడుతూ వెళ్ళిపోయేది. సో జగన్నాథ స్వామి కూడా ఆ పద్మావతి వెనక వెనక వెళ్ళిపోతున్నారు. సో వంకాయ తోటలో థాన్స్ ఉన్నాయన్నమాట, ముళ్ళు ఉన్నాయి, అది స్వామికి గుచ్చుకుంటున్నాయన్నమాట. నేను ఆయన వేసిన పై వస్త్రం కూడా ఆ ముళ్ళులో గుచ్చుకొని అక్కడే ఉండిపోయిందన్నమాట. మరుసటి రోజు పొద్దున మంగళాదర్శన్కి పూజారి ఎప్పుడైతే గర్భగుడి తీశారో చూస్తే స్వామి పైబట్టలు లేదు, అండ్ స్వామి పైన అన్ని ముడుకులు కనిపిస్తున్నాయి, ఏదో మట్టి కచ్చర. సో అప్పుడు ఆయన అనుకుంటారనమాట, ఏదో ఇక్కడ తప్పు జరుగుతుంది అని వెంటనే రాజా పిలుస్తారనమాట. సో రాజా అప్పుడు ఉపవాసం చేయడం మొదలుపెడతారు, ఏదో జగన్నాథ స్వామి సేవ మేము సరిగ్గా చేయలేకపోతున్నామని. సో రాజా ఇలా ఉపవాసం చేస్తూ ఉంటే రాత్రి కలలు జగన్నాథ స్వామి వస్తారు. రాజాతో చెప్తారనమాట, నువ్వేం తప్పు చేయలేదులే, నీ ఉపవాసం నువ్వు ఆపే, నాకే ఆ పద్మావతి పాడుతూ ఉంటే చాలా ఇష్టమని, నేను ఆ వంకాయ తోటకి ఆవిడ వెనక వెనక వెళ్ళిపోతే నా ఉత్తరి అలా పడిపోయింది అని. సో అందుగురించి అప్పుడు ఆ రాజా వెంటనే మరుసటి రోజు ఆ వెంకాయ తోట ఎక్కడుంది, అక్కడ వెళ్ళి ఆ అమ్మాయి పద్మావతి ఎక్కడుంటుంది అని అక్కడే స్వామి తాలూకు ఉత్తరి కూడా కనిపిస్తుందన్నమాట. సో అప్పుడు ఆ పద్మావతి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి రాజా పద్మావతిని రిక్వెస్ట్ చేస్తారు, నీకు ప్రతి మేము కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇస్తాం, ప్రతిరోజు రాత్రి నువ్వు వచ్చి జగన్నాథ స్వామికి జయదేవ స్వామి రచించిన గీత గోవింద నువ్వు వినిపించాలి అని. సో అప్పుడు వాళ్ళు వెంటనే ఒప్పుకుంటారు. అప్పుడు నుంచి ఈ రోజు వరకు కూడా జగన్నాథ టెంపుల్లో ఇదే రూల్స్ అన్నమాట, రాత్రి పడుకో ముందు స్వామి గీత గోవింద వింటారన్నమాట. సో ఇది ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ రూపగోస్వామి అంటున్నారు అలాంటి స్వభావం భగవంతుడిది, ఒక్కసారి ఎవరైనా ఆయనకి ప్రేమతో పిలిస్తే సరిపోయింది, ఇంకా ఆయన వెనక వెనక వెళ్ళిపోతున్నారు. తర్వాత గుణానికి వెళ్ళిపోదాము. వదన్యా మ్యాగ్నిమియస్, వదన్య అంటే పెద్ద హృదయం కలిగి ఉన్నారు, భగవంతుడి తాలూకు ఒక హృదయం చాలా విశాలంగా ఉంది. శాస్త్రంలో చెప్పబడుతుంది 16108 రాణీలకి 16108 భవనాలు ఉన్నాయి, అండ్ ప్రతి ఒక్క భవనంలో ప్రతిరోజు స్వామి 13054 ఆవులు దానం ఇస్తున్నారన్నమాట ప్రతిరోజు. సో విశాలమైన హృదయం, సో విశాలమైన హృదయం అంటే దానం ఇవ్వడమే కాదు, విశాలమైన హృదయం మనకు ఎలా తెలుస్తుందంటే మనం ఎన్నెన్నో జన్మాల నుంచి ఎన్నెన్నో యోనిల్లో తిరుగుతున్నాము, మనం స్వామిని మర్చిపోయి ఉన్నాము, మనం స్వామిని పట్టించట్లేదు, కానీ ఆయన మనల్ని వదలట్లేదు. టెలికాలర్ లాగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, భీమునిపట్నంలో ల్యాండ్ ఉందండి, కొత్త వలసలో 200 square yards, మనం ఎన్నిసార్లు తిడతాం, పెట్టే ఫోన్ పెట్టే వద్దు అని మళ్ళీ చేస్తారు మరుసటి రోజు, వాళ్ళకి విసుగు రాదు. అలానే స్వామి కూడా మనం ఎన్నెన్నో జన్మల నుంచి ఆయన మనకి గుర్తు చేస్తున్నారు, రండి రండి నా నిజధామానికి వచ్చేయండి, మనం ఫోన్ పెట్టేస్తున్నాం, కట్ చేసేస్తున్నాం. ఎలా వస్తున్నారు స్వామి, ఏ రూపంలో వస్తున్నారు, ఆయన పుస్తకాల రూపంలో వస్తున్నారు, భగవద్గీత తీసుకోండి మనం అంటాం, ఇంట్లో ఉందండి అక్కడ లేదంటాం, ప్రసాద రూపంలో వస్తున్నారు, భక్తుల రూపంలో వస్తున్నారు, ఎన్నెన్నో రూపాల్లో వచ్చి ఆయన మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు, రండి వెనక మీ మీ ధామానికి వచ్చేయండి, కానీ మనము పట్టించట్లేదు. సో వదన్య అంటే ఇలాంటి విశాలమైన హృదయం కలిగి ఉన్నారు. ఎన్నిసారి మనం తప్పులు చేసినా కూడా భగవంతుడు మనల్ని క్షమిస్తున్నారు. మనం తప్పులు చేసినప్పుడు ఆయన అంటారు నేను చూడలేదు. మనం ఎప్పుడైతే ఇంకా కొంత మంచి చేసినప్పుడుకైనా భగవంతుడు దాన్ని మెచ్చుకుంటారు. సో భక్తులుగా మనలో కూడా ఆ గుణం రావాలంటే ఏం చెయ్యాలి? వదన్య, పెద్ద హృదయం. ఏమిస్తే మనం కూడా ఆ పెద్ద హృదయాన్ని కలిగి ఉన్నామని భగవంతుడు అనుకుంటారు? ఆ గుణం మనలో రావాలంటే మనం ఏం చెయ్యాలి? ఇద్దరికి భోజనం పెడదామండి, లేదంటే బట్టలు ఇస్తామండి, కన్యాదానం, అన్నిటికైనా గొప్ప దానము మనం మనాన్నే భగవంతుడికి దానం ఇవ్వాలి. మన జీవితాన్ని భగవంతుడికి అంకితం చేయాలి. శ్రీల ప్రభుపాదుల వారికి ఒకసారి భక్తిచారు మహారాజు అడిగారనమాట, మీరు అందరికీ ఏదేదో సూచనలు ఇస్తున్నారు, నాకు కూడా ఒక పర్సనల్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి అని. సో అప్పుడు శ్రీల ప్రభుపాద భక్తిచారు మహారాజుతో అన్నారు, యు హ్యావ్ గివెన్ సో మెనీ లైఫ్స్ టు మాయా, గివ్ దిస్ వన్ లైఫ్ టు కృష్ణ. ఎన్ని ఎన్ని జన్మాలు నువ్వు తీసుకొని ఉంటావేమో, ఇప్పుడు వరకు ఎన్ని జన్మాలు మాయాకి అంకితం చేశావు, ఈ ఒక్క లైఫ్, ఈ ఒక్క జీవితం కృష్ణుడిని అంకితం చేయి. సో ఆ ఒక గుణం మనలో కూడా రావాలంటే మన జీవితాన్ని స్వామిని ఇవ్వగలితే అదే గొప్పది. డబ్బులు ఇవ్వగలుగుతాము, దాంట్లో గొప్పదేం కాదు. మన సమయాన్ని ఇవ్వడం అది చాలా గొప్పది. సో మనకి ఆ గుణం రావాలంటే మన జీవితాన్ని, మన మనస్సుని, మనసుని కంట్రోల్ చేయడం చాలా కష్టం, ఆ మనసుని నియంత్రించి స్వామి యొక్క పాదపద్మాల్లో సమర్పించాలి. అప్పుడు మనలో కూడా ఆ గుణము వస్తుంది. మాయ మనల్ని లాగుతుంది, షాపింగ్, పార్టీ, ఫ్రెండ్స్ మనకి లాగుతాయి. అప్పుడు మనం చెప్పాలి, నో, ఐ ఆల్రెడీ గేవ్ యూ సో మెనీ లైఫ్ టైమ్స్. ఓ టీ అండ్ కాఫీ, ఐ గేవ్ యూ మెనీ లైఫ్స్. ఓ ఆనియన్ గార్లిక్, ఐ గేవ్ యూ మెనీ లైఫ్స్. ఓ ఫ్రెండ్స్, ఐ గేవ్ యూ మెనీ లైఫ్స్. ఓ కిటీ పార్టీ, ఐ గేవ్ యూ మెనీ లైఫ్స్. ఓ షాపింగ్, ఐ గేవ్ యూ మెనీ లైఫ్స్. ఓ బ్యూటిఫుల్ సారీస్, ఐ గేవ్ యూ మెనీ లైఫ్స్. ఓ గోల్డెన్ జ్యువెలరీ, ఐ గేవ్ యూ మెనీ లైఫ్స్. దిస్ లైఫ్ ఇస్ ఫర్ కృష్ణ అని ఒక దృఢ నిశ్చయం మనము చేయాలి. దిస్ లైఫ్ ఐ విల్ గివ్ టు కృష్ణ. ఈసారి నన్ను మాయాతో నేను మాయా నన్ను మోసం చేయలేదు. దిస్ లైఫ్ ఐ విల్ గివ్ టు కృష్ణ. ఈరోజు మనం ఇక్కడే ఆపుదాము.